హెలీనా ఆతం కొందరా. ఈ రోజున దక్షిణ భారతదేశంలో ఉన్న గొప్ప పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధికెక్కినటువంటి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవాలయ ప్రాంగణంలో మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. రాముడు అవతారం కృష్ణుడు అవతారం అంటే ఈ ప్లానెట్ మీదకి వచ్చి భూమి మీదకి వచ్చి చాలా కాలం ఉన్నారు వాళ్ళు, మనలాగా చాలా కాలం ఉన్నారు. నరసింహస్వామి ప్రహ్లాదని రక్షించడానికి ఈ ప్లానెట్ మీదకి వచ్చి వరకు కొన్ని క్షణాలు ఉన్నాడు. రాముడు లేదా కృష్ణుడు లేదా భూమి మీద సంచరించినటువంటి అవతారం కాదు, ప్రహ్లాదని రక్షించడం కోసం వచ్చినటువంటి అవతారం. భక్తుల్లో అగ్రగణ్యుడు ప్రహ్లాదుడు, ఏకాగ్రతలో పవిత్రతలో ప్రవీణతలో ప్రహ్లాదుడు అగ్రగణ్యుడు. మనకు భాగవతంలో చాలా మంది భక్తులు వస్తారు, ధ్రువుడు వీళ్ళందరూ కూడా. కానీ మొట్టమొదటి అగ్రస్థానం అగ్రతాంబూలం ప్రహ్లాదుడికే ఇస్తారు. ఆ ప్రహ్లాదుని రక్షించడానికి వచ్చినటువంటి స్వామి లక్ష్మీ నరసింహస్వామి. భగవద్గీతలో స్వామి వారు చెప్తారు, అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిశ్చ మధ్యంచ భూతానామంత ఏవచ్చ. భగవంతుడు అంటే పుట్టడు వాడు, భగవంతుడు పుట్టడు మన కళ్ళకి పుట్టిన వాడు వరే కనిపిస్తారు. పుట్టడు ఆత్మ, పుట్టడు చైతన్యం, పుట్టడు దేహం, పుడుతుంది పెరుగుతుంది మసలు అవుతుంది చనిపోతుంది. భగవంతుడు అంటే ఎలా నిర్వచనం చెప్తారంటే పెద్దలు, పుట్టడు పెరుగడు ముసలవాడు అవ్వడు నశించడు అంటే చావడు. అంటే పుట్టిన వస్తువుకి చావు ఉంటుంది కానీ పుట్టికి లేని వస్తువుకి చావు ఉండదు. పుట్టింది పెరుగుతుంది, పెరిగింది చనిపోతుంది. భగవంతుడు పుట్టడు, ఆయనకి ఎదుగుదల లేదు, ముసలితనం లేదు, నశించడు. సంపూర్ణమైనటువంటి జ్ఞానము, సంపూర్ణమైనటువంటి వైరాగ్యము, సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యము, సంపూర్ణమైనటువంటి కీర్తి, సంపూర్ణమైనటువంటి యశస్సు, విభూతులు, అనేక కళ్యాణ గుణాలు ఉన్న వాడినే భగవంతుడు అని పిలుస్తారు. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత, అందరి హృదయాల్లోనే అందరి అంతఃకరణలోనే నేను ఆత్మగా ఉన్నాను. ఆత్మగా అంతఃకరణంలో చైతన్యముగా ఆత్మగా ఉన్నాను. అంతఃకరణంలో మన అందరి యొక్క అంతఃకరణంలో సజీవంగా ఉన్నాడు. మన ఆత్మలకు ఆత్మగా ఉన్నాడు, మన హృదయంలో నివాసముగా ఉన్నాడు, వాడు భగవంతుడు. అందరి హృదయాల్లో నేను చైతన్యముగా ఉన్నాను, ఆత్మగా ఉన్నాను, చావు లేని వస్తువుగా ఉన్నాను, పుట్టుకు లేని వస్తువుగా ఉన్నాను. మీ దేహం మరణించినా మరణం లేని వస్తువు ఒకటి మీ హృదయంలో ఉంది, అదే నేను. మీ ఆత్మలకు ఆత్మను, జీవలక్షణాలన్నీ నశించినా ఆ లోపల మీ ఆత్మలుగా ఆత్మగా ఉన్న నేను, నేను అనంతుణ్ణి, నాకు పరిమితులు లేవు. నా జ్ఞానం అనంతమైనది, నా అస్తిత్వం అనంతమైనది, నా ఉనికి అనంతమైనది. నేను ఏకంగా ఉంటాను, జ్ఞానంగా ఉంటాను, పరిమితులు లేకుండా అపరిమితంగా ఉంటాను. అందరి హృదయాల్లో ఉండి వాళ్ళ దేహం యొక్క ప్రారంభాన్ని అనుసరించి ఆడిస్తున్నాను. నేను స్వామర్థనంగా లేను, పని పాటు లేకుండా లేను, చాలా సైలెంట్ గా పనిచేస్తున్నాను. అందరి హృదయాల్లోనే ఉన్నాను, గొడవ గొడవగా ఉండను, సైలెంట్ గా సాఫ్ట్ గా ఉంటాను. వర్క్ చేయటం వర్క్ చేస్తాను కానీ నేను చేసే పని మీ కళ్ళకి కనపడదు. మీ కళ్ళకి కనపడనంత వేగంగా మీ హృదయంలో ఉండి నేను పని చేస్తున్నాను. మీ కళ్ళకి కనపడటం లేదు కాబట్టి నేను లేను అని మీరు అనుకుంటున్నారు. అది నేను ఉన్నాను. ఎప్పుడు మీ దేహం ఉన్నా మీ దేహం లేకపోయినా నేను ఉన్నాను. ఉండటమే దేవుడి పేరు. అందుచేత అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత, అందరి హృదయాల్లోనే చైతన్యముగా ఉన్నాను. ఈ భూతములకి ఈ జీవకోటికి మొదలు నేను, మధ్య నేను, చివర నేను. అట్లకి ఆది నేనే, మధ్యస్థితి నేనే, అంతము నేనే, అంతమేనే. శివుడు లేకుండా జీవుడు ఉండలేడు, కానీ జీవుడు లేకుండా శివుడు ఉండగలడు. నువ్వు ఇంతకీ ఏమని చెబుతున్నాను, ఈ గాథ అంతా నీకు ఎందుకు చెబుతున్నానంటే, మీరు కనుక ఉత్తమ భక్తులైతే, ఉత్తమ సాధకులైతే, మీకు కనుక అర్హత ఉంటే, మీకు కనుక యోగ్యత ఉంటే, అందరి హృదయాల్లోనే సజీవంగా ఉన్న ఆ చైతన్యాన్ని ధ్యానం చేసుకోండి, ఆయన ఉపాసన చేయండి, మీ మనస్సును ఆ చైతన్యం మీద నిలబెట్టి ఉంచండి. మీకు అర్హత ఉంటే, మీకు యాగ్యత ఉంటే మీరందరూ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అయితే. అంటే అందరికీ చదివితే ఫస్ట్ క్లాసులు వస్తాయా? అందరికీ ఫస్ట్ క్లాసులు రావు. అంటే మీరు హృదయంలో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి కనుక మీకు ఆరాధించే శక్తి, ధ్యానం చేసే శక్తి, ఉపాసన చేసే శక్తి, ప్రేమించే శక్తి కనుక మీకు లేకపోతే, అవత మేనిఫెస్టెడ్ గాడ్స్ రాముణ్ణి కానీ ఆ కృష్ణుణ్ణి కానీ వాళ్ళని మేనిఫెస్టెడ్ గాడ్స్ అంటారు. అంటే వాళ్ళు భూమి మీద అవతరించారు. అవతరించారంటే అవతరించిన వారి వలె కనిపించారు. వాళ్ళని మేనిఫెస్టెడ్ గాడ్స్, అవతార పురుషులు అని పిలుస్తాం మనం రాముణ్ణి, శంకరుణ్ణి, కృష్ణుణ్ణి. వాళ్ళని మీరు ఉపాసన చేసుకోవచ్చు. వాళ్ళని మీకు మేనిఫెస్టెడ్ గాడ్స్ ఉపాసించుకోవటం రెండో పక్షం. మొదటి పక్షం ఉత్తమ పక్షం, ఉత్తమ పద్ధతి, ఉదాత్తమైన పద్ధతి, ప్రథమ పద్ధతి. ర్యాంక్ స్టూడెంట్స్ కావాలంటే, మీకు అధికారులు కనుక మీరు అయ్యి ఉండాలంటే, హృదయంలో చైతన్యంగా ఉన్నటువంటి వస్తువును ఆరాధించండి, ధ్యానించండి, ఆ వస్తువు మీద మీ మనస్సును నిలబెట్టడానికి ప్రయత్నం చేయండి. అదే భక్తి, అదే జ్ఞానం, అదే కర్మ, అదే యోగం అని స్వాములు వారు చెబుతున్నారు. ఆ చైతన్యం అరూపం, అనామం. దానికి రూపం లేదు, నామం లేదు. కానీ దాని మీద డైరెక్ట్ గా మీ మనస్సును నిలబెట్టి ఉంచగల శక్తి కనుక మీకు లేకపోతే, మేనిఫెస్టెడ్ గాడ్స్ ని ఉపాసించండి, ఆరాధించండి, ధ్యానం చేయండి. అదొక పద్ధతి. ఒకవేళ ఆ పద్ధతి కూడా మీకు సరిగ్గా మీకు మనస్సు కుదరకపోతే, మీ మనసుకు పట్టి ఇవ్వకపోతే, అత్యవతారాలను కూడా ఆరాధించవచ్చు. అంటే వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహస్వామి, సత్యనారాయణ స్వామి, ఇంకా మనకి కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాల్లో అలాగే అర్చ్యవతారాలు ఉన్నాయి. అంటే మనం అర్చన చేసుకోవడానికి, మనం ఉపాసన చేసుకోవడానికి భగవంతుడు ఆ రూపంలో విడిశాడు. అర్చ్యవతారాన్ని కూడా ఆ రూపాన్ని మనం ధ్యానం చేయొచ్చు, ఆ నామాన్ని మనం స్మరించి ధరించవచ్చు. మొదటి పద్ధతి ఏంటంటే, నీ హృదయంలో ఉన్న చైతన్యాన్ని ఆరాధించడం మొదటి పద్ధతి. రెండో పద్ధతి మేనిఫెస్టెడ్ గాడ్స్ ను ఆరాధించడం రెండో పద్ధతి. మూడో పద్ధతి అర్చ్యవతారాల మీద కనుక మీ మనస్సు నిలబడతా అంటే, భగవంతుడు అర్చన చేసుకోవడానికి అనుగుణంగా అక్కడ విడిశాడు కాబట్టి అర్చ్యవతారాలను కూడా మీరు ఆరాధించవచ్చు. అయితే ఏది ఆరాధించినా, ఎలా ఆరాధించినా, పూర్వజన్మలో మనం చేసిన కృషిని బట్టి ఒక్కో మార్గం వైపుకు మనస్సు ఆకర్షించబడుతూ ఉంటుంది. మీరు ఎలా ప్రయత్నం చేసినా మీరు తరించడం ముఖ్యం. అంటే మీకు ఈ మూడు పద్ధతులలో మీరు ఎలా ఉపాసన చేయాలన్నా ఆ రకంగా మీరు ఉపాసన చేసుకోవచ్చు. కర్మ తొందరగా ఫలితాన్ని ఇస్తుంది. ఈ ఎలా ఊడ్చామనుకుని చేను, ఆరు నెలల్లో మనకు పంటకు వస్తుంది, ఆ పంట కోసుకోవచ్చు మనం. అలాగే 10 సంవత్సరాలు కష్టపడి చదువుకుంటే ఉద్యోగం వస్తుంది. కర్మఫలం వచ్చినంత తేలిగ్గా జ్ఞానఫలం రాదు. జ్ఞానఫలం మోక్షం, జ్ఞానఫలం శాంతి. అందరూ అడిగేది ఏంటంటే, మాకు శాంతి లేదు, మాకు శాంతి లేదని అందరూ అంటారు. ధనం వల్ల, అధికారం వల్ల, కీర్తి వల్ల, గౌరవాలల్ల శాంతి రాదు. శాంతి ఎవరికి వస్తుందంటే, ఎవరికైతే సృష్టి మీద ప్రేమ ఉందో వారికి శాంతి కలుగుతుంది. భగవంతుడు గీతలేమని చెప్పాడంటే, ఎవరికైతే అహంకారం లేదో, ఎవరికైతే మమకారం లేదో, ఎవరి మనస్సు అయితే అణిగి ఉందో వారికి శాంతి వస్తుందని వాసుదేవ స్వామి వారు గీతలో చెప్పారు. స్వార్థం పెరుగుతాయంటే పాపం పెరుగుతుంది. అది మనకు అర్థం కాదు, మన కళ్ళ కనపడిన విషయం. స్వార్థం పెరిగి కొద్దీ పాపం పెరుగుతుంది, ప్రేమ పెరిగి కొద్దీ శాంతి పెరుగుతుంది. ప్రేమ తగ్గుతుంటే శాంతి తగ్గుతుంది, స్వార్థం తగ్గుతుంటే పాపం తగ్గుతుంది. వ్యక్తి భావన, ఇండివిజువల్ లైఫ్, పర్సనల్ హై, ఈ దేహగతమైన నేను ఓడగొట్టుకోవడానికి, ఆ దేహగతమైన నేనులోంచి మనం విడుదల పొందటానికే ఈ భక్తి, ఈ జ్ఞానము, ఈ యోగము, ఇవన్నీ. యాగము కర్మకాండకు సంబంధించింది, యోగము మనో నిగ్రహమునకు సంబంధించినది. ఒక వ్యక్తి మహాభక్తుడు అయ్యాడంటే, మహాజ్ఞాని అయ్యాడంటే వాడు యోగం వల్ల ఆ స్థితికి వచ్చాడు. మీరు కూడా కంగారు పడకండి, తొట్టుపాటు పడకండి. మనకు జ్ఞానం కలుగుతుందో లేదో, మోక్షం వస్తుందో లేదని మీరు ఎట్టి కంగారు పడక్కర్లేదు. మీకు అందరికీ మోక్షం వస్తుంది, మీకందరికీ శాంతి కలుగుతుంది, మీకందరికీ జ్ఞానం కలుగుతుంది. అయితే కొంత ప్రయత్నము చెయ్యాలి. అంటే స్వప్రయత్నం, కాల పరిపక్వం, ఈశ్వర కటాక్షం. అయ్యో మనకు జ్ఞానం కలుగుతుందో కలగదో అని మీరు అనుమాన పడకండి. మీరు అందరికీ జ్ఞానం కలుగుతుంది, మీరు శాంతి కలుగుతుంది, మోక్షం కలుగుతుంది. అందులో మీరేం అనుమానాలు పెట్టుకోవద్దు, సందేహాలు పెట్టుకోవద్దు. అంటే మీరు కర్మ మార్గంలో ప్రయాణం చేసినా, భక్తి మార్గంలో ప్రయాణం చేసినా, జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసినా, ధ్యాన మార్గంలో ప్రయాణం చేసినా, ఈ దేహగతమైన నేనని, ఈ సైతానని, ఈ మనస్సుని, ఈ జీవుణ్ణి తొలగించుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. యోగం యొక్క ప్రయోజనం అది. అంటే యోగం యొక్క ప్రయోజనం ఏంటంటే జీవ లక్షణాలు తగ్గాలి. మీరు ఏ యోగంలో ప్రయాణం చేసినా అసలు పోగొట్టుకోవలసింది ఆ దేహగతమే నేను, ఆ దేహాభిమానం. మనందరికీ పుట్టినరోజులు తెలుసు కానీ ఇంకా చచ్చిపోయే రోజు తెలియటం లేదు. ఆ చచ్చిపోయే రోజు పుట్టినరోజునే రాసేసి ఈ భూమి మీదకి పంపిస్తారు, పలానా రోజు చచ్చిపోదు కానీ. ఈ లోపల మనందరినీ ఏం చేయమన్నారంటే కొన్ని శవాలని చుట్టాలనుకోమన్నారు, కొన్ని శవాలని ఏమో స్నేహితులు అనుకోమన్నారు. ఈ చుట్టాలు శవాలే, స్నేహితులు శవాలే, విరోధులు కూడా శవాలే. మనకి శవబుద్ధి పోగొట్టి శవబుద్ధి కలగటం కోసం ఈ ప్రవచనాలు. నాకు కాలక్షేపం ఒక ఇక్కడికి రాలేదు, మీరు కాలక్షేపం ఒక ఇక్కడికి రాలేదు. ఇంటికాడ పనులు ఉన్నప్పటికీ అవన్నీ వదులుకుని ఈ జ్ఞాన యజ్ఞంలో, ఈ మహాయజ్ఞంలో, ఈ నారసింహ యజ్ఞంలో పాల్గొనడానికి మీరందరూ వచ్చారు. మీరందరూ కాలక్షేపానికి వచ్చారని అనుకోవటం లేదు. అందుకే ఇది మనం సీరియస్ గా తీసుకోవాలి. అంటే మీరు చేసే పని త్రికరణ శుద్ధిగా చెయ్యాలి. మనకి త్రికరణములు ఉన్నాయి. పుణ్యం సంపాదించి పెట్టినా పాపం సంపాదించి పెట్టినా ఆ త్రికరణములే. ఇంతకీ మనం ఏదో ఒక రోజున మరణిస్తాం. ఆ మరణించిన తర్వాత మన దేహాన్ని తీసుకెళ్లి శ్మశానంలో కాలుస్తారు. ఆ కాల్చినప్పుడు దేహయాత్ర ఇక్కడ తోటి ముగిసిపోతుంది. అంతర్వేదిలో శ్మశానంలో మన దేహాన్ని కాలుస్తే మన దేహయాత్ర ఇక్కడ ముగిసిపోతుంది. అంటే అందరికీ శ్మశానం అంటే చాలా భయం. శ్మశానం కూడా మనకి తల్లితోటి సమానం. అంటే మన శరీరం తల్లి గర్భంలో పెరుగుతుంది, శ్మశానం మళ్ళీ తన గర్భంలో దాచుకుంటుంది. శ్మశానాన్ని చూసి ఎవరో మీరు ఆలోచించుకోకుండా అది కూడా మన కన్న తల్లితోటి సమానం. ఇంకేదంటే మన శవాలను ఎవరు జాగ్రత్త పెట్టుకుంటారు, ఎవరు జాగ్రత్త పెట్టుకోరు. మీరు 10 కోట్లు సంపాదించి మీ కుటుంబ సభ్యులకు ఇచ్చినా ఆ శవాన్ని ఎంత తొందరగా తీసుకెళ్లి శ్మశానంలో పడేయాలో చూస్తారు. మన కాఫీకి లేట్ అవుతున్నాయి. మన ఈ బంధుత్వాలు ఈ స్నేహాలు ఏంటి, రైల్లో ప్రయాణం చేసినప్పుడు మనం పక్క వాళ్ళతో మాట్లాడుకుంటాం, అది ట్రావెలర్స్ కాబట్టి. అంటే రైల్లో ప్రయాణం చేసే ప్రయాణికులకి ఎంతసేపు బంధుత్వం ఉంటుందో ఆ ప్రయాణం చేసిన చేపు ఉంటుంది. అలాగే మన శవాలు ఈ భూమి మీద తెగినంచేపే మనకి ఏదైనా బంధుత్వాలు స్నేహాలు ఉంటాయి. కానీ తర్వాత ఏముండదు, సున్నా. ఇదంతా స్వప్నం, ఇదంతా మాయ. ఈ దేహం మరణించిన తర్వాత ఈ దేహం మీద మనకున్న అభిమానం దేహం తర్వాత ప్రయాణం చేస్తుంది ఇతర లోకాలకు. ఇతర లోకాలు కూడా ఉన్నాయి. ఆ లోకాలకి ఈ జీవుడు ప్రయాణం చేస్తాడు. ఆ దేహాభిమానమే జీవుడు. కామక్రోధాలు తగ్గుతాంటే దేహాభిమానం తగ్గుతుంది, కామక్రోధాలు పెరుగుతాంటే దేహాభిమానం పెరుగుతూ ఉంటుంది. అది స్వామివారు చెప్పారు, కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాత్మ విజ్ఞాన మిహ వైరిణం. ఈ లోకంలో నీకున్న శత్రువు ఒకటే. బాహ్యంగా నీకు శత్రువులు ఎవరూ లేరు. నువ్వు ఉన్నారని నీకు అనిపిస్తానే కానీ నీకు బాహ్యంగా శత్రువులు లేరు. నీ లోపలే ఉన్నాడు శత్రువు. అదే డిజైర్, అదే కోరిక. పెద్దలందరూ ఏమని చెబుతున్నారంటే మనకి, నువ్వు సత్వగుణాన్ని పెంచుకో రజోగుణాన్ని తగ్గించుకో అంటున్నారు. అంటే సత్వగుణం తరగటం వల్ల దేహాభిమానం తగ్గుతుంది, రజోగుణం తరగటం వల్ల దేహాభిమానం పెరుగుతుంది. దేహం మరణించే లోపల దేహాభిమానాన్ని తొలగించుకుంటే మనం జీవనంతులు అవుతాం, గుణాతీతులు అవుతాం, శాంతి సామ్రాజ్యానికి అధిపతులు అవుతాం. దేహానికి మరణం రాకముందే దేహాభిమానం నశించాలి. దేహం మరణించకముందే దేహాభిమానం నశించకపోతే ఈ జీవుడు ఇతర లోకాలకు ప్రయాణం చేస్తాడు. కొన్ని లోకాలు భోగలోకాలు ఉన్నాయి, కొన్ని నరక లోకాలు ఉన్నాయి. ఆ లోకాలు సాధనకు పనికిరావు, ఈ లోకాలు సాధనకు పనికిరావు. అక్కడ ఏదో అనుభవించే లోకాలు. పాపం ఉంటే పాపం, పుణ్యం ఉంటే పుణ్యం, అవి అనుభవించే లోకాలు. ఆ జీవుడికి కొన్ని అనుభవాలు అయిన తర్వాత మళ్ళీ ఈ భూమి మీదకి వస్తాడు. ఏంచేదంటే ఈ భూమి మీదకి వచ్చి సాధన ఎగి తరించవలసిందే, కానీ సాధన చేయడానికి ఇతర లోకాలు పనికిరావు. అంటే పెద్దలు ఏం చెబుతున్నారంటే, నీ టైం వేస్ట్ చేసుకోవద్దు, కాలం వేస్ట్ చేసుకోవద్దు. వ్యర్థమైన చింతలతో, వ్యర్థమైన కర్మలతో, వ్యర్థమైన విషయాలతో, వ్యర్థమైన కోరికలతో నీ టైంని వేస్ట్ చేసుకోవద్దు, నీ ఎనర్జీని వేస్ట్ చేసుకోవద్దు, కాలాన్ని సద్వినియోగం చేసుకో. నీకు మరణం తొందరగానే వస్తుంది. ఏమైనా 1000 సంవత్సరాలు ఈ భూమి మీద ఉండవు. మనం మరణం నేను 15 రోజులు వస్తున్నాను, 15 రోజుల్లో వస్తున్నాను, 4 రోజుల్లో వస్తున్నాను మరణం చెప్పదు. మనకు అది నోటీస్ ఇవ్వకుండా వచ్చేస్తుంది. ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేము. అంటే మరణం ఏ రోజు వస్తుందో మనం చెప్పలేం. కాబట్టి దేహం మరణించక ముందే ఆ దేహాభిమానానికి నశింపు చేసుకుంటే మనకి శాంతి సామ్రాజ్యానికి అధిపతులు అవుతాం. ఈ లోకంలో నీకున్న శత్రువులు ఎవరు మనుషులు కాదు. ఆ శత్రువులు నీకు లోపలే ఉన్నారు. నీ శత్రువులు నీకు లోపల ఉన్నారు కానీ బయట లేరు. ఈ కామక్రోధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే రజోగుణంలో చూస్తున్నారు. అది అనుభవించి కొద్ది పెరుగుతూ ఉంటాయి. వాటిని తగ్గించుకోవాలా లేక పెరిగేటట్టు చూసుకోవాలనేది అది నీ ప్రయత్నంలో ఉంది, నీ సాధనలో ఉంది. నువ్వు ప్రయత్నం చేసి కామక్రోధాల యొక్క వేగం తగ్గించుకుంటావా, ప్రయత్నం వదిలేసి కామక్రోధాల యొక్క వేగాన్ని పెంచుకుంటావా అనేది నీ చేతిలో ఉన్న పనిది. భగవంతుడు నీకు ఆ స్వేచ్ఛనిచ్చాడు. అందుచేత ఈ సత్పురుషుల సహవాసం, గురువులను ఆశ్రయించడం, మహాత్ములను దర్శించడం, ఎట్లకి కామక్రోధాల యొక్క వేగం తగ్గడం కోసమే. భగవాన్ అన్నారు, ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత వండర్ఫుల్ గా, ఎంత చార్మింగ్ గా, ఎంత నైస్ గా ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఇచ్చారో చూడండి. విషయాలన్నీ ఏ మనస్సులో అయితే ఉన్నాయో ఆ మనస్సు నశించిన తర్వాత ఉన్న మనస్సు కదా మాట్లాడుతుంటే ఎంత నిర్మలంగా ఉంటుందో, ఆ వాక్యం ఎంత నిర్మలంగా ఉంటుందో, వైభవం ఎలాగుంటుందో అప్పుడు కదా చూడవలసిందన్నారు. ఈ కామక్రోధాలు మనసులో పెట్టుకుని, అహంకార మమకారాలు మనసులో పెట్టుకుని నువ్వు మాట్లాడితే ఎవడు ఉద్ధరింపబడతాడు అన్నారు సోమవారు. మనం భగవద్గీత చదువుతుంటే మన మనస్సులోని దోషాలే కనిపిస్తాయి, కానీ ఆ భగవంతుడు చెప్పిన మాటలు మన మనస్సులకు పట్టం. ఇక మనలో ఉన్న దోషాలు, మనలో ఉన్న పాపాలు పట్టనివ్వ మనస్సుకి. శరీరంలో రక్తం ఉంది, మాంసం ఉంది, ఎముకలు ఉన్నాయి. ఈ కామక్రోధాలన్నీ మనస్సులో ఉన్నాయి. కామక్రోధాలు ఉన్న మనస్సు నశించిన తర్వాత నువ్వు కంగారు పడకు, నువ్వు పోతావే మన కంగారు పడకు, ఇంకో మనస్సు నీకు కలుగుతుంది, అది నిర్మలంగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది, నీకు మోక్షానికి దారి చూపిస్తుంది, నీ వాక్కు నిర్మలంగా ఉంటుంది, నీ చూపు నిర్మలంగా ఉంటుంది, నీ కదలక నిర్మలంగా ఉంటుంది. ఎదుటి మనిషి నువ్వు టచ్ చేయకుండా తాకకుండా వాడికి జ్ఞానాన్ని ప్రసాదించగలవు ఆ మనస్సు నీకు చేకూరినప్పుడు. స్పర్శతోటి సంబంధం లేదు. ఏమి ఎక్కడ ముందుకు ఒక చూపు ద్వారా, ఒక మాట ద్వారా ఎదుటి వాడికి నువ్వు జ్ఞానాన్ని ఇవ్వగలవు. నీ మనస్సులో నిర్మలత్వం, ఆ వైభవం నీకు కలిగినప్పుడు ఇక నీ వాక్యక శక్తి వస్తుంది, నీ చూపుకు ఆ శక్తి వస్తుంది, నీ స్పర్శక శక్తి కలుగుతుంది. అక్కడ లోపల ఉంటుంది వైభవం అది. ఇక్కడ రమణ మహర్షి గారు ఏమని చెప్పారంటే, నీకు ఇష్టమైతే జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయి, నీకు జ్ఞాన మార్గం కష్టం అనిపిస్తుంటే అది సేపు కాదని చిన్నప్పుడు ఉత్తి మార్గంలో ప్రయాణం చేయి. అంటే మొత్తం మీద దీని నువ్వు హోమియోపతి వైద్యం వాడు, లేకపోతే ఇంగ్లీష్ వైద్యం వాడు, రోగం ముద్రించుకో. జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసి ఈ నేననే తలంపు ఎక్కడ పడుతుందో చూసి దాన్ని పోగొట్టుకున్నా సంతోషమే, లేకపోతే ఈ నేననే మొదటి తలంపును దేవుడికి ఇచ్చేసి దాని పీడను వదిలించుకున్నా సంతోషమే అన్నారు. అంటే నీకు ఈ నేననే తలంపును విచారణ చేసే శక్తి లేనప్పుడు ఈ నేననే తలంపు పరమేశ్వరుడికి, ఈశ్వరుడికి ఇచ్చేస్తే, ఈశ్వరుడికి నువ్వు ఎందుకు ఇవ్వాలంటే ఈశ్వరుడికి కనుక ఇచ్చేస్తే ఈ సగాన పీడ నీకు వదులుతుంది, ఈ జన్మ సముద్రంలోంచి నువ్వు బయటకు వస్తావు. దేవుడి మీద విశ్వాసం లేకపోయినా నేనున్నాను సంగతి నీకు తెలుస్తుంది కదా. ఆ నేను యొక్క పుట్టుక స్థానం నీ హృదయంలోనే ఉంది. ఎక్కడైతే దేవుడు ఉన్నాడో, ఎక్కడైతే చైతన్యం ఉందో, ఎక్కడైతే అనంత శక్తి ఉందో, ఎక్కడైతే నిజమైన జ్ఞానం ఉందో, అక్కడి నుంచే ఈ నేననే తలంపు ఉదయించి వస్తాను. అంటే భగవాన్ చెప్పారు కదా, హృదయంలో నీ మనస్సును నిలబెట్టి ఉంచటమే, ఆత్మలో నీ మనస్సును నిలబెట్టి ఉంచటమే అదే భక్తి, అదే జ్ఞానం, అదే యోగం, అదే నిష్కామ కర్మ. ఆ నేను అనే తలంపు యొక్క పుట్టుక స్థానంలో కనుక ఆ నేను నిలబెట్టి ఉంచితే అది నశిస్తాం. రమణ మహర్షి గారు ఒక మాట చెప్పారు, నువ్వెవడో నీకు తెలియకుండా, నీ హృదయంలో ఏముందో నీకు తెలియకుండా, ఈ నేను అనే తలంపు యొక్క పుట్టు స్థానం తెలియకుండా ఎవరైనా నేను దేవుణ్ణి చూచానంటే అది నూటికి నూరు రూపాయలు అసత్యం అన్నారు. నువ్వు చూసిన దేవుడు నీ మనస్సు ఎంత నిజమో, నీ దేహం ఎంత నిజమో, లోకం ఎంత నిజమో, అంత నిజమో ఆ దేవుడు కూడా. రమణ మహర్షి గారు చెప్పింది ఏంటంటే, సుఖాన్ని నువ్వు కోరుకోవటంలో తప్పు లేదు, శాంతిని కోరుకోవటంలో తప్పు లేదు. అయితే ఆ సుఖం కోసం, శాంతి కోసం నువ్వు ప్రపంచంలో వెతుకుతున్నావు, అక్కడ లేదు. అది ఎక్కడుందంటే నీ హృదయంలో ఉంది. కాబట్టి నువ్వు వెతకటం ప్రారంభిస్తే, అన్వేషించడం ప్రారంభిస్తే ఈ జన్మలో కాకపోయినా రాబోయే జన్మలైనా వస్తువు నీకు దొరుకుతుంది. అయితే పని చెయ్యమంటున్నారు, తెలిసింది చెయ్యమంటున్నారు. మనం పని చెయ్యాలి, తెలుసుకుని చెయ్యాలి, దాని పరిణామం కూడా తెలుసుకుని చెయ్యాలి మనం. అందుకే ఇక్కడ రెండు మార్గాలు. జ్ఞాన మార్గంలో నీకు ఇష్టమైతే జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసి, విచారణ చేసి, ఎంక్వైరీ చేసి, ఇన్వెస్టిగేట్ చేసి ఆ నేనును పోగొట్టుకో. అది కాదంటావా, మార్గం నీకు ఇష్టమైనవితే భక్తి మార్గంలో నువ్వు ఏ దేవుడిని అయితే ఉపాసిస్తున్నావో, ఏ దేవుడి మీద అయితే నీకు ప్రేమ ఉందో, ఏ దేవుడి మీద నీ మనస్సు నిలబడతాందో ఆ దేవుడికి నేను ఇచ్చేసి దాని పేడ వదిలించుకో. ఏదో రకంగా దాని పేడ వదిలించుకోవటమే ఈ ఆధ్యాత్మిక స్పిరిచువల్ లైఫ్ యొక్క గమ్యం. కోరిక నెరవేరే కొద్దీ అది పెరుగుతూ ఉంటుంది. కోరికని సాటిస్ఫై చేసి, డిజైర్ ని సాటిస్ఫై చేసి నువ్వు కోరికను జయించలేవు. దాన్ని స్లోగా రెడ్డేసుకుంటూ వస్తేనే దాన్ని నువ్వు జయించగలవు. అది చాలా ఉగ్రంగా ఉంటుంది. నువ్వు ఎన్ని తలకిందులుగా తపస్సు చేసినా, ఆహారం మానేసి తపస్సు చేసినా, ఎన్ని యాత్రలు తిరిగినప్పటికీ, ఎన్ని పూజలు చేసినప్పటికీ, ఎన్ని జపాలు చేసినప్పటికీ, ఎన్ని ధ్యానాలు చేసినప్పటికీ, ఎన్ని విచారణలు చేసినప్పటికీ ఆ చైతన్య అనుభవం నీకు రాకపోతే ఆ కోరిక అనుగుంటుంది కానీ పూర్తిగా నాశనము కాదు. హృదయంలో చావు లేని వస్తువు ఉంది, అది నీవే అనే సంగతి నీకు అనుభవంలోకి వస్తేనే కానీ నీకు నిన్ను కోరిక విడిచిపెట్టదు, కోపం విడిచిపెట్టదు, అసూయి విడిచిపెట్టదు, దుర్గుణాలు ఈ లోపల అణిగుంటాయి కానీ విడిచిపెట్టవు అన్నారు స్వామివారు. ఈ ఉపన్యాసాలకి, ఈ ఉపాసనలకి వీటికేం చేయండి, అసలు అసలు వస్తువు నువ్వు పట్టుకోవాలి. ఫైనల్ ఫైనల్ వర్డ్ అల్టిమేట్ థింగ్ ఫైనల్ నీకు ఫైనల్ వస్తువు ఒకటి. నీ దేహానికి భిన్నముగా, ఇంద్రియాలకి భిన్నముగా, మనస్సుకు భిన్నముగా, బుద్ధి భిన్నముగా, చైతన్య వస్తువు ఒకటి, అది స్వతంత్రమైనది, అది ఉండటం ఉండదు, తెలియబడుతూ ఉంటుంది. దానికి చావు లేదు, పుట్టుక లేదు. దాని చోట నీకు తాదాత్మ్యం వచ్చినప్పుడు నీకు కూడా చావు లేదన్న సంగతి నీకు తెలుస్తుంది. దాని స్వరూపం జ్ఞానం, దాని స్వరూపం శాంతి, దాని స్వరూపం అనంతం. దాని వైపు దాన్ని తెలిసినప్పుడు కాదని తెలిసేది, అది ఫైనల్ వర్డ్. ఈ లోపల మేము ఐదు జయించామండి, ఇది జయించామండి, ఒడ్డుకు వచ్చేసామని ఇటువంటి పిచ్చపచ్చ గొడవలో పెట్టుకోవద్దన్నారు స్వామివారు. రోగం పూర్తిగా తగ్గిన తర్వాత తగ్గిందనుకోవాలి, కానీ రోగం సగం తగ్గిన తర్వాత ఇంకా సగం ఉండగా మళ్ళీ తగ్గిపోయింది తగ్గిపోయినది మళ్ళీ విజృంభించవచ్చు. నీకు కోరికలు జయించామని అప్పుడే అనుకోకు. కోరికలు లేని వస్తువు నీ హృదయంలో ఉంది. కర్తృత్వం లేని, భోక్తృత్వం లేని, సావు లేని, మరణం లేని, డోయర్షిప్ లేని ఇటువంటి వస్తువు ఒకటి నీ హృదయంలో ఉంది. అది ప్రశాంతముగా ఉన్నది. అది దానికి డిజైర్స్ లేవు, దానికి భిన్నంగా ఏది లేదు. ఆ వస్తువు నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు అప్పుడు ద్వైత బుద్ధిలోంచి, కామక్రోధాల్లోంచి, రాగద్వేషాల్లోంచి విడుదల పొందుతావు. కానీ ఆ వస్తువు నీకు అనుభవంలోకి వచ్చే వరకు బాహ్య విషయాల్లోంచి, అంటే రాగద్వేషాల్లోంచి విడుదల పొందానని నువ్వు అనుకోకు, ప్రమాదంలో పడకు. ప్రకృతికి ఎవడైతే అతీతుడో వాణ్ణి తెలుసుకున్నప్పుడు నువ్వు ప్రకృతి గుణాలకు అతీత అవుతావు. కానీ ఈ లోపల నీ మనస్సును నువ్వు నమ్మటానికి, నీ ఇంద్రియాలను నమ్మటానికి అవకాశం లేదు. అంటే ఆ చైతన్యానుభవం నీకు కలిగే వరకు ఈ ప్రకృతి గుణాలనుంచి నీ విడుదల పడ్డానని అనుకోవడానికి వీల్లేదు, నీ సాధన విడిచిపెట్టడానికి వీల్లేదు. మురుగునారు ఏమన్నాడంటే, నీ చివరి బ్రహ్మదేవుడికి తెలియలేదు, నీ మొదలైన విష్ణుదేవుడికి తెలియలేదు, ఇంకా నాకెక్కడ తెలుస్తున్నావయ్యా, నువ్వు తెలియబడు. ఆలిద్రే నీ మొదలా చివరి కనుక్కోలేనప్పుడు నా నేనెక్కడ కనుక్కోగలను, నా పట్ల దయ చూపించు, నా పట్ల ప్రేమ చూపించు, నువ్వు ఎవడో నన్ను తెలియపరిస్తే నేను చూడటానికి సరిపోతాను, కానీ నా తెలివితేటల వల్ల నేను చూడలేనన్నాడు మురుగునారు. మంచి చెడు అని మనస్సులో ఉన్నాయి, కానీ ఆ గడప దాటితే చైతన్యములు మంచి చెడు అని అక్కడ ద్వైతం లేదు. అంచేత భగవాన్ చక్కటి మాట చెప్తారు, నీ సాధన ఏదో నువ్వు చేసుకో, నీ ప్రయత్నం ఏదో నువ్వు చేసుకో, సాధ్యమంత వరకు ఇతరుల గొడవలో కలగ చేసుకోకు. ఇతరులు నిన్ను విమర్శించినా నువ్వు కంగారు పడకు. నీ తలంపులు నిన్ను బాధ పెట్టకుండా, ఆలోచనలు నీ తలంపులు నీ మనస్సును బాధ పెట్టకుండా చూద్దా, నీ మనస్సు లోపల గెళ్ళు అది హృదయంలో పడిపోతుంది, వాలిపోతుంది అన్నాడు. ఏంత డిఫికల్ టీచింగ్ చూడండి. ఇతరులు నీ గురించే అనుకుంటున్నారు, అందరూ నన్ను గొప్పగా అనుకుంటున్నారు, ఇతరులు కూడా వదిలే. అహంకారానికి ఇతరులు ఉన్నారు, కానీ చైతన్యానికి ఇతరులు లేరు. అది ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నారని మాట వదిలే. కానీ పూర్వజన్మలను బట్టి, ఈ జన్మలను బట్టి, నీ పూర్వజన్మలో నువ్వు చేసిన బట్టి, ఈ జన్మలో నువ్వు చేసిన పని బట్టి కొన్ని తలంపులు, కొన్ని ఆలోచనలు, కొన్ని ఊహలు వచ్చి నీ మనస్సును తాకుతూ ఉంటాయి, ముట్టుకుంటూ ఉంటాయి. అంటే నీ తలంపులు నిన్ను బాధ పెట్టకుండా చూసుకో, నీ ఆలోచనలు నిన్ను బాధ పెట్టకుండా చూసుకో, నీ ఊహలు నిన్ను బాధ పెట్టకుండా చూసుకో, నీ సంకల్పాలు నేను బాధ పెట్టకుండా చూసుకుంటే, నీ తలంపులు నిన్ను హింస పెట్టకుండా చూసుకుంటే, ఆ మనస్సు లోపల చైతన్యం ఉన్నటువంటి నీ హృదయ గుహలోకి వెళ్ళి పడిపోతుంది. ఎప్పుడైతే హృదయ గుహలో చెల్లెకి పడిపోయిందో అక్కడ మనస్సు కరిగిపోతుంది. మనస్సు కరిగిపోతే అప్పుడు నువ్వు నేను కంగారు పడకు, నువ్వెవడో నీకు తెలుస్తుంది. నువ్వెవడో నీకు తెలియకుండా నాకు దేవుడు తెలిసాడంటే అది నిజం కాదు, అది మానసిక దృశ్యం మాత్రం. మనకు ఒకసారి చాలా స్థితిగా ఉంటుంది, భగవంతుడు ఇంకా ఐక్యం అయిపోయాం, ఇంకా సమాధి స్థితి వచ్చేసింది అనిపిస్తుంది మనకి. నీకు అర్థమవుతుందండి. ఒకసారి శాంతిగా ఉంటుంది, శాంతిగా ఉన్నప్పుడు ఇంకెంతో దూరంగా ఒక జాండ దూరం ఉంది దేవుళ్ళు చేరుకోవడానికి అనిపిస్తుంది. ఒకసారి ధ్యానం చేసేటప్పుడు కూడా మనకు చాలా సుఖంగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ధ్యానం చేసేటప్పుడు ఒకసారి పూజ చేసేటప్పుడు, కానీ ఆ ధ్యానంలోంచి బయటకు వచ్చినప్పుడు, ఆ పూజలోంచి బయటకు వచ్చినప్పుడు మామూలు గౌరవలన్నీ బుర్రలోకి వచ్చేస్తాయి. భగవాన్ ఏమన్నారంటే, ఈ లోపల ఉన్నటువంటి వాసన నశించకపోతే, ఈ లోపల ఉన్నటువంటి సంస్కారం నశించకపోతే, మధ్య మధ్యలో నీకు శాంతి కలిగినది నిజమనుకోవద్దు అన్నారు. మధ్య మధ్యలో మనకు కూడా అప్రయత్నంగా శాంతి వస్తూ ఉంటుంది, అది వచ్చినప్పుడు అనిపిస్తుంది మనం కూడా రమణ మహర్షితోడు సమానమే, రామకృష్ణుడితో సమానమే, రాముడితోడు సమానమే అనిపిస్తుంటుంది ఆ శాంతి కలిగినప్పుడు. నేను వైభవం అటువంటిది, కానీ మళ్ళీ మరుక్షణంలో లోపల నుంచి హృదయంలోంచి ఏదో ఒక వాసన వచ్చి మనల్ని వెంటాడుతుంది, మళ్ళీ ఆ వాసన వచ్చి మనల్ని పీడిస్తుంది, ఆ వాసన వచ్చి మనల్ని దుఃఖంలోకి తీసుకుంటుంది. అంటే నీకు మధ్య మధ్యలో శాంతి కలిగిన, ఆనందం కలిగిన, అది పెర్మనెంట్ అనుకోకు. నీ వాసన క్షయించినప్పుడు నీ జ్ఞాన స్థితి నిలబడుతుంది, లేకపోతే నిలబడదు అన్నారు. మనకి ఏదైనా ఎంజాయ్ చేయాలంటే మనకు బాహ్యంగా విషయాలు ఉండాలి. నీకు అర్థమవుతుందా? అది ఎవడైతే ఆత్మ ఎందే, ఆత్మ చేత ఎవడైతే సంతుష్టుడవుతున్నాడో, ఎవడైతే ఆత్మానుభవం పొందుతున్నాడో, ఆత్మ ఎందే, ఆత్మ ఎందే ఉండి ఆత్మానందాన్ని ఎవడైతే అనుభవిస్తూ తన మనసులో ఉన్న కోరికలు దూరం అవుతున్నాడు, మనసులో పుడుతున్న సంకల్పాలకు దూరం అవుతున్నాడు, వాణ్ణి స్థితప్రజ్ఞుడు అన్నాడు స్వామివారు, వాణ్ణి గుణాతీతుడు అన్నారు, వాటి ప్రకృతిని జయించిన వాడు లెక్క. నీకు అర్థమవుతుందే? మీరు జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసినా, భక్తి మార్గంలో ప్రయాణం చేసినా, ప్రకృతి గుణాలు జయించిన తర్వాత అందరూ ఒకటే. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఏ గురువుని ఆరాధించినా, ఏ దేవుని ఉపాసన చేసినా, ఈ జీవ లక్షణాలు ప్రకృతి గుణాలు దాటిన తర్వాత ఉన్నది ఒకటే. అనారోగ్యంగా ఉన్నప్పుడు మీకు రోగం ఉండొచ్చు, నాకు రోగం ఉండొచ్చు. అలాగే మీరు ఏ మార్గంలో మీరు సాధన చేసినప్పటికీ ప్రకృతిని ఏయించిన తర్వాత ఆ జ్ఞానస్థితిలో అందరం సమానంగా ఉంటాం, కానీ అక్కడ భేదం లేదు. ఇక్కడ ఉపాసన చేసేటప్పుడు భేదం ఉండొచ్చు, మనం ప్రయాణం చేసే మార్గంలో భేదం ఉండొచ్చు, మనం చేసే జపంలో భేదం ఉండొచ్చు, మనం చేసే నామంలో భేదం ఉండొచ్చు, జపధ్యానాల్లో భేదం ఉండొచ్చు, కానీ వస్తువు ఒకటే. వస్తువును పొందిన తర్వాత మనం అందరం సమానమే, అక్కడ తేడా ఏమి లేదు. ఆత్మ విచారణ మార్గాన్ని శ్రమణులు ఎంత దృఢంగా బలపరిచినా, రమణ మహర్షి గారు ఎక్కువ విచారణ మార్గం గురించి చెప్తారు. అలా చెప్పినప్పటికీ ఇతర నమ్మకాలు అభ్యాసాలు ఉన్నవారిని మాత్రం మార్చడానికి ప్రయత్నించేవారు కాదు. అంటే ఆయన విచారణ మార్గాన్ని చెప్పేవారు, అని జ్ఞాన మార్గాన్ని ఎక్కువ బోధించేవారు. అని ఎవరైనా భక్తి మార్గంలో ప్రయాణం చేస్తే, కర్మ మార్గంలో ప్రయాణం చేస్తే వాళ్ళని డిస్కరేజ్ చేసేవారు కాదు, ఎంకరేజ్ చేసేవారు. అంటే పొందవలసిన వస్తువు ఒకటే, మీకు ఆ మార్గం నచ్చితే ఆ మార్గంలో ప్రయాణం చేయని, ఆ మార్గంలో అభివృద్ధి పొందడానికి నాలుగు మంచి మాటలు చెప్పేవారు. జ్ఞాని చెప్పే మాటలు మాటలు అనుకోకుండా మాటల రూపంలో అనుగ్రహం. ఇక మాట కింద మనకు అనిపిస్తున్న కానీ అనుగ్రహాన్ని చూపించి, మీరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా హృదయం యొక్క లోయల్లోకి మనస్సును నెట్టుకుపోతాడు వాడు జ్ఞాని. గురువు లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు. అంటే గురువు లోపల ఆత్మగా ఉంటాడు, బయట ఏదో దేహదారి ఉంటాడు. వాడు మంచి మాటలు ఏదో చెబుతూ ఉంటాడు, బయట దేహదారిగా ఉన్నవాడు. ఆ మంచి మాటలు చెప్పినప్పుడు ఒక్కసారి మీ మనస్సు లోపలికి జరుగుతుంది. మీ మనస్సు లోపలికి జరిగినప్పుడు లోపల ఆత్మ వస్తువు మనస్సుని, ఈ జీవుని తనలోకి గుంజుకుంటుంది. అసలు భక్తి యొక్క విలువ మనకి ఇంకా తెలియటం లేదు. భక్తి యొక్క విలువ తెలిస్తే భక్తి సంపాదించుకోవాలనే బుద్ధి ఈ దాటికే మనకు వచ్చింది. అంటే భౌతిక వస్తువుని విలువ తెలుస్తుంది, కానీ భక్తి విలువ మనకు తెలియటం లేదు. భక్తి విలువ మనకు తెలిస్తే అది సంపాదించుకోవాలనే బుద్ధి మనకు కలుగుతుంది. అది సంపాదించుకోవాలని బుద్ధి మనకి ఇంకా కలగటం లేదు. ఏంటి దాని విలువ మనకు తెలియక, ఆ భక్తి యొక్క విలువ తెలుసుకోవడానికి ఈ ప్రవచనాలు, మీటింగులు ఇవన్నీ కూడా భక్తి యొక్క విలువ తెలుసుకోవడం కోసం. వస్తువు గురించి వినగా దానికి పొందాలనేటువంటి కాంక్ష కలుగుతుంది. వినకపోతే రాదు. ఇది బాగా అర్థం చేసుకోండి. అది వింటే సరిపోతుంది అంటారు, వినాలి. అంటే వినగా పొందాలంటే, ఏ వస్తువు గురించి అయితే మీరు వింటున్నారో దాన్ని పొందాలంటే పట్టుదల మీకు వస్తుంది. ఆ పట్టుదల వచ్చిన తర్వాత దాన్ని పొందడానికి మీరు ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం మొదలుపెట్టిన తర్వాత చాలా క్రమంలో దాన్ని మీరు పొందుతారు. మీకందరికీ జ్ఞానం కలుగుతుంది, మీకందరికీ మోక్షం కలుగుతుంది, మీరందరూ కూడా శాశ్వత శాంతికి వారసులు అవుతారు. ఏమి తొందరపడవలసినటువంటి పని లేదు. కంగారు పడకండి, వస్తుందా రాదా అనుమానం పెట్టు. భగవంతుడు ఎక్కడ అంటే లోపల చైతన్యంగా ఉన్నాడు. అంటే మీ దేహము కంటే, మీ ఇంద్రియముల కంటే, మీ మనస్సు కంటే, మీ తలంపుల కంటే అత్యంత సన్నిహితంగా భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు. అంటే ఎవరి చేత ఆ కోడలు చేత అత్తలు తిట్టిస్తాడు, ఆ కోడలు తిడుతున్నాడు. ఆ కోడలు తిడతానని అనుకుంటాను, కానీ భగవంతుడి ఆజ్ఞ ప్రకారమే ఆ కోడలు తిడతాను మనం అత్తకు తెలియదు. అంటే అత్తకి ఎంత సహనంలో చూడటం కోసం ఈ కోడలు పరీక్ష పెడుతూ ఉంటుంది. మనకు పరీక్షలు వచ్చినప్పుడు కానీ మనకు శక్తి మనకు తెలియదు. అంటే నూతనారు ఏమన్నాడంటే, నువ్వు పరీక్ష పెడితే నేను ఫెయిల్ అయిపోతాను, పరీక్షలు లేకుండానే నాకు నీ స్వరూపం నాకు ఇచ్చేయమన్నాడు. పరీక్ష పెడితే నెగ్గేటంత సమర్థత నాకు లేదు, టెస్ట్ పెట్టి ఏం పెట్టద్దు, టెస్ట్ పెట్టకుండా నీ స్వరూపాన్ని ఇస్తే సంతోషిస్తాను. ఎందుకు టెస్ట్ పెట్టొద్దు అంటున్నానంటే, తీరా టెస్ట్ పెడితే ఫెయిల్ అయిపోతాను అంటున్నాడు మురుగునారు. టెస్ట్ పెడితే ఆల్డో ఫెయిల్ అయిపోయారు విష్ణువు బ్రహ్మదేవ్, నేను ఎక్కడ ప్యాస్ అవుతాను అంటున్నాడు. అంటే వాళ్ళే ఫెయిల్ అయిపోయారు, నేను ఎక్కడ ప్యాస్ అవుతాను, నీ టెస్ట్లు పెట్టకుండా నీ స్వరూపాన్ని ఇమ్మన్నాడు. నీ లోపల కూడా ఎన్నున్నా నీకు తెలియదు. నీ సహస్రాలను వచ్చినప్పుడు నీకు తెలుస్తాయి, కానీ ఆ వాసులు నీ హృదయంలో ఉన్నప్పుడు నీకు తెలియదు. ఆ హృదయంలోని వాసులు భగవంతుడి తిరిగి నీ బుర్రలోకి తీసుకొస్తాడు, అని నీ బ్రెయిన్ లోకి తీసుకొస్తాడు. నీ బ్రెయిన్ లోకి తీసుకొచ్చినప్పుడు ఆ డివైస్ నీకున్నాయన్న సంగతి నీకు తెలుస్తుంది. రోగం ఉందని మనకు తెలిసిన తర్వాత ఆ రోగాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం, కానీ రోగం ఉందని మనకే తెలియనప్పుడు దాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయం. మన శరీరంలో రోగం ఉన్నప్పుడు తెలియకుండా ఉండటం కంటే తెలియటం మంచిది. తెలిస్తే మనం దాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం, దాన్ని తొలగించుకోవడానికి, రిమూవ్ చేయడానికి, ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే మీలో ఏ బలహీనతలు నీకు ఉన్నాయో, పునర్జన్మలు తీసుకొచ్చే కారణాలు, పునర్జన్మలు తీసుకొచ్చే సంస్కారం నీ లోపల ఏమున్నాయో నీకు తెలిస్తే ఆయన తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తావు. కాబట్టి భగవంతుడు ఏం చేస్తాడంటే, ఎవరిలో కొన్ని తిరుగుతూ ఉంటాడు, వాడి చేత నిన్ను మాట్లాడిపిస్తూ ఉంటాడు. ఆ వాసన నీకు తెలియజేయడం కోసం, అంటే నేను బాగు చేయడం కోసం, నేను పవిత్రుని చేయడం కోసం. నేను పవిత్రుని చేస్తేనే కదా ఆయన స్వరూపం భగవంతుని ఇవ్వటానికి లేదు, డివైన్ కాన్స్టిట్యూషన్ అది. నేను పవిత్రుని చెయ్యాలి, నేను పవిత్రుని చేయడానికి నేను పరీక్షలు గురి పెడతా ఉంటాడు. అంటే నువ్వు కోరుకున్నా కోరుకోకపోయినా ఆయన స్వరూపాన్ని నాకు ఇస్తాడు, వాడికి ఇస్తాడు. ఉన్న వస్తువు ఒకటే. శివుడికి విష్ణువుకి భేదం చూడకూడదు. అలా భేదం చూస్తుంటే వాడి నోట్లో మట్టి పడుతుంది. వాడి నోట్లోకి మోక్షం రాదు కదా, మట్టి పడుతుంది. శివకేశవుల మధ్య మనం భేదం చేయకూడదు. నీకు శివుడు ఇష్టమైతే శివుని ఉపాసన చేసుకోండి, విష్ణువు ఇష్టమైతే విష్ణువుని ఉపాసన చేసుకోండి. విష్ణువు స్వరూపం శివుడు, శివుడు స్వరూపం విష్ణువు. వారే వీరు, వీరే వారు. ఉడికే రూపంలో తేడా, తేరులో తేడా, కానీ లోపల పదార్థం ఒకటే, లోపలటువంటి సత్యం ఒకటే. మనం అనుగ్రహించే వాళ్ళు వీరిలోనూ ఉన్నారు, వారిలోనూ ఉన్నారు. ఇంకా అటువంటి విషయాల్లో మీరు సందేహం పెట్టుకోవద్దు. అలా ఎవరైనా భేదం చూపించి మాట్లాడకండి, ఆ మాయలో మీరు పరకండి. శివుడు మంచివాడు కాదు, విష్ణువు గొప్పవాడు, విష్ణువు తక్కువవాడు, శివుడు ఎక్కువవాడు, ఇటువంటి అనారోగ్యం మార్గానికి లేదు. మీరు విష్ణువుని ధ్యానం చేస్తుంటే అలాగే చేయమని చెప్తారు. ఇవన్నీ రూపాలు తేడా, నామాలు తేడా, అంతనే వస్తువు ఒకటే, ఉన్న వస్తువు ఒకటే. ఆత్మవిచార మార్గాన్ని అన్వేషించడానికి సంశుద్ధులు కాని వారికి ఇతర పద్ధతుల గురించి కూడా సలహాలు ఇచ్చేవారు. అంటే నీకు విచారణ మార్గం నచ్చితే విచారణ మార్గంలో వెళ్ళిపో, అది విమాన ప్రయాణం 2-3 గంటల్లో నేను డెస్టినేషన్ లో దిగిపోవచ్చు, చాలా స్పీడ్ గా పోతావు. అంటే నువ్వు విమానంలో ప్రయాణం చేసే శక్తి నీకు లేకపోతే అసలు మొత్తం ప్రయాణం ఆపి చేసుకోకు. ఏ ట్రైన్లోనూ, వెహికల్లో, కార్లోనూ ఎందులో ప్రయాణం చేయి. విచారణ మార్గం మంచిదే. ఒక అలా మార్గం నువ్వు వెళ్ళలేకపోతే ధ్యాన మార్గం, లేకపోతే ఇంకోటి భక్తి మార్గం, ఏదో మార్గంలో ఉపాసన మార్గం, లేదా కర్మ మార్గం. కర్మ అంటే నేను నువ్వు మర్చిపోయి, నీ దేహాభిమానాన్ని మర్చిపోయి పని చేయగా చేయగా ఈ అబద్ధమైన నేను, ఈ అసత్యమైన నేను, ఇది రాలిపోతుంది నీకు తెలియకుండా. మన బట్టలు ఎలా దొంగుకుంటే దుమ్ము ఎలా రాలిపోతుందో నువ్వు నిష్కామకర్మ చేయగా చేయగా, అంటే కనీసం నువ్వు గౌరవం కూడా ఆశించకుండా, కర్తృత్వం లేకుండా, ఇతరుల కోసం చేయగా 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 అబద్ధమైన నేను ఊడిపోతాను. ఇంకో మాట మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఏమంటే భౌతికంగా నేను ఎవరు ఇతరులకు సహాయం చేయలేము, అటువంటి శక్తి మాకు భగవంతుడు ఇవ్వలేదు, మరి మా మాట ఏంటని మీరు అడగొచ్చు. అప్పుడు ఏం చేయాలంటే ఇతరుల పట్ల సహృదయం ఉంటే, ఇతరుల పట్ల సద్భావం ఉంటే, వాళ్ళందరూ బాగుపడాలనే కాంక్ష నీకు ఉంటే ఆ రకంగా కూడా అబద్ధమే నేను ఊడిపోతుంది, అది కూడా ప్రజల సేవతో సమానమే. అంటే భౌతికంగా నువ్వు ప్రజలకు సేవ చేయగలిగితే మంచిది. ఒక ప్రజలకు సేవ చేసే శక్తి, తగినటువంటి ఆర్థిక స్తోమత, భౌతికమైన శక్తి నీకు లేవనుకు. అందరూ బాగుపడాలి, అందరూ సుఖంగా ఉండాలి, అందరూ శాంతిగా ఉండాలనే సద్భావం ఆ బుద్ధి నీకున్నా కానీ భౌతికంగా ఎవరైతే ఏ పని చేస్తున్నారో ఆ అంతస్తు భగవంతుని నేను అనుగ్రహిస్తాడు. ఆ బుద్ధి మీద కనుక నీకు ఉంటే ఇతరుల పట్ల మనం సద్భావం, సహృదయం ఉండటం వల్ల కూడా అబద్ధమైన నేను కలిగిపోతుంది. ఒకే వస్తువు మీద, ఒకే దేవుడి మీద నీ మనస్సును నిలబెట్టి ఉంచడం ధ్యానం. ఏ గురువు అయితే ఇష్టమైతే గురువు, దేవుడు ఇష్టమైతే దేవుడు, ఒకే వస్తువు మీద మనస్సును నిలబెట్టి ఉంచాలి. అలా నిలబెట్టి ఉంచగా 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 ఇతర తరంపులు వచ్చి చూస్తూ ఉంటాయి. నువ్వు ఎంతసేపు నీ ఇష్ట దేవత మీద నీ మనస్సును నిలబెట్టి ఉంచుతావు, అది ఇతర తరంపులకు వెళ్ళి ఆహార సప్లై, ఫుడ్ సప్లై కట్ అయిపోతుంది. కట్ అయిపోయి ఎందుకంటే ఇతర తలంపులు అన్ని పోతే చివరికి ఈ తలం పొగితే మిగులుతుంది. ఏ తలం పొగితే మిగులుతుంది? ఆ దేవుడు తలం పొగితే మిగులుతుంది. ఆ దేవుడు తలంపు ఏం చేస్తుందంటే, ఆ దేవుడి మీద తలంపు నీకు ఉండగా ఉండగా ఆ తలంపు బలమైనప్పుడు ఏం చేస్తుందంటే, దేవుడు తన స్వరూపాన్ని నీకు ఇస్తాడు, నీకు ఇచ్చినప్పుడు ఆ తలంపు కూడా ఊడిపోతుంది. అంటే భగవంతుని మీద మనం ధ్యానం చేస్తాం, భగవంతుని స్మరిస్తాం, భగవంతుని జపిస్తాం, ఇదంతా గమ్యం కాదు. ఇవన్నీ కూడా సాధనాలే, ఇవన్నీ మార్గాలే. అంటే మనం భగవంతుని మోహిస్తాం. భగవంతుని మోహించడం ఎందుకంటే లోకం మీద మోహం తగ్గడం కోసం భగవంతుని మోహిస్తాం. అంటే భగవంతుని మోహించగా మోహించగా మనకు లోకం యొక్క మోహం తగ్గుతుంది. అప్పుడు భగవంతుని మోహించగా మోహించగా ఏం చేస్తాడంటే, ఆయన స్వరూపాన్ని మనకి ఎప్పుడు ఆయన దయగలిగినప్పుడు ఆయన స్వరూపాన్ని మనకి ఇస్తాడు. ఆయన స్వరూపాన్ని మనకి ఇచ్చినప్పుడు ఆయన మీద మోహం కూడా ఆయన పోగొడతాడు. అది అంటే లోకం యొక్క మోహం పోగొట్టడం కోసం భగవంతుడి యొక్క పాదాలను ఆశ్రయించాలి. ఆయన ప్రార్థించగా ప్రార్థించగా, ఉపాసన చేయగా చేయగా, స్మరించగా స్మరించగా, ధ్యానం చేయగా చేయగా చేయగా, ఆయన మీద మనకు మోహం ఆయనే పోగొట్టి ఆయన స్వరూపాన్ని మనకి ఇస్తాడు. వాడు ఇస్తాడు. రమణ మహర్షి గారిని ఒకటి ప్రశ్న అడిగారంటే, నిరంతరము భగవంతుని స్మరించడం వల్ల మోక్షం కలుగుతుందని అడిగారు. నిరంతరము భగవంతుని స్మరించడం వల్ల మోక్షాన్ని ఇస్తానని భగవంతుడు చెబుతాడా? అడగటానికి నువ్వెవడం పుల్లయ్యా అన్నాడు. ఒకే భావం మీద, ఒకే తలంపు మీద, ఒకే వస్తువు మీద మనస్సును నిలబెట్టి ఉంచడానికి ధ్యానము అంటారు. ఇంకా ఉన్నత స్థాయిలో అసలైన ధ్యానం అంటే మనస్సును ఆత్మపైన లగ్నం చేయడం కూడా చెప్తారు. అంటే కృష్ణుడు కూడా గీతలో చెప్పాడు, నీ మనస్సును ఆత్మయందు నిలబెట్టి ఉంచాను. అంటే ఆత్మకు ఆకారం లేదు కాబట్టి ఆత్మ మీద మనస్సును నిలబెట్టి ఉంచడం కష్టం. అంతేటప్పుడు అవతార పురుషుల మీద నిలబెట్టి ఉంచడం, ఈ దేహజ్ఞానికి తీసుకువెడుతుందో అది కూడా ఆగమ్యానికి తీసుకొస్తుంది. ధ్యానించేవాడు ఏమనుకుంటాడంటే, నేను బ్రహ్మమును అనుకుంటాడు. నేను బ్రహ్మమును, నేను బ్రహ్మమును, నేను బ్రహ్మమును, అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమును, నేను బ్రహ్మమును. లేదో సావులేని వస్తువు ఒకటి నా హృదయంలో ఉంది, అదే నేను, అదే నేను, నా బ్రహ్మమును బ్రహ్మమును అలా అనుకుంటూ ఉంటూ లోపల ధ్యానం చేస్తూ ఉంటాడు. ఈ దేహము నేనే కాదు, మనస్సు నేనే కాదు, కోరికలు నేనే కాదు, ఇంద్రియములు నేనే కాదు, ఏదైతే నేను అనుకుంటున్నానో అది నేనే కాదు. నా హృదయంలో ఏదో ఒకటి నాకు తెలిసిందా, నాకు తెలియకపోయినా ఏదో ఒక వస్తువు ఉంది, ఆ సత్పదార్థాన్ని ఆ చావులేని పదార్థాన్ని అమృత వస్తువు నేనే నేనే అది నేనే అది నేనే అనే భావన చేసుకుంటూ ఉంటాడు. అది ఆ పద్ధతి ద్వారా బ్రహ్మాన్ని విడవకుండా పట్టుకుంటాడు. లోపల ఈశ్వరుడు ఉన్నాడు అని నిరంతరం ఆ ఈశ్వరం నేనే ఈశ్వరం నేనే ఈశ్వరుడు యొక్క స్వరూపం నేనే అని ఈశ్వరుని ధ్యానిస్తూ ఈశ్వరుడని వాడు నా స్వరూపంగా ఉన్నాడు అంటే నీ స్వరూపాన్ని కూడా నువ్వు ధ్యానం చేయగా చేయగా నీ స్వరూపాన్ని పొందుతావు. అప్పుడు భగవంతుడు నీ లోపల నా వస్తువు నీకు ఇరుకుగా తెలుస్తుంది. ప్రయత్నం చేస్తాంటే కాలం కలిసి వచ్చినప్పుడు ఈశ్వరానుగ్రహంలో నీ లోపల నా వస్తువు నీకు తానుగా వ్యక్తం అవుతాం. అంటే ఇప్పుడు నీకు దేహం తానుగా వ్యక్తం అవుతాంది, మనస్సు తానుగా వ్యక్తం అవుతాంది. కానీ ధ్యాన బలం పెరుగుతుంటే, విచారణ బలం పెరుగుతుంటే, నీ ఉపాసన బలం పెరుగుతుంటే లోపల వస్తువు ఆ సత్య వస్తువు ఆ సద్వస్తువు అమృత వస్తువు నీకు నేనుగా వ్యక్తం అవుతుంది. ఇప్పుడు పూజ చేస్తున్నా, జపం చేస్తున్నా, విచారణ మార్గం చేస్తున్నాం, ఏదో పెద్దలు చెబుతాంటే మంచి మాటలు శ్రవణం చేస్తున్నాం. ఇవన్నిటి వల్ల మన మనస్సుకు నిగ్రహం కావాలి. మీరు బాగా అర్థం చేసుకోండి, మీరు చేసే పూజ నిజమైతే, మీరు చేసే జపం నిజమైతే, మీరు చేసే ధ్యానం నిజమైతే, అది సరైన క్రమ పద్ధతిలో ఉంటే, కరెక్ట్ లైన్లో కనుక నడుస్తుంటే మీ మనస్సుకు నిగ్రహం రావాలి. మనో నిగ్రహానికి పూజ జపము ధ్యానము మనో నిగ్రహానికి మనస్సుకి ఎప్పుడైతే నిగ్రహం కలిగిందో మనస్సు అణుగుతుంది, మనస్సు నిర్మలమవుతుంది. ఇంకో మాట చెప్తాను, ఇక్కడ మీకు అడ్డొస్తున్నారు కొంతమంది, మేము చాలా మంచివాళ్ళు అనుకుంటా అంటారు. వాళ్ళే వాళ్ళు వాళ్ళని ఎవరు మంచివాళ్ళు అనరు, వాళ్ళే వాళ్ళే మేము చాలా మంచివాళ్ళు అని అనుకుంటారు. మీకు అర్థమవుతుంది, ఇది కొంతమందికి మేము చాలా వైరాగ్యం ఉందనుకుంటారు. వాళ్ళు మాకు ఏది అక్కర్లేదని వైరాగ్యంగా ఉన్నామంటారు. మేము మంచివాళ్ళు అనుకునే వాళ్ళకి నిజమైన మంచి కాదు, మేము చాలా వైరాగ్యంగా ఉన్నాం అనుకునే వాడికి నిజమైన వైరాగ్యం కాదు. ఇంకేదంటే నిజమైన మంచితనం ఉన్న చోట, నిజమైన వైరాగ్యం ఉన్న చోట మనసుకు నిర్మలత్వం వస్తుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. మీరు అనుకోండి మేము బుద్ధి మనసులోనే అంటే మీకు నిర్మలత్వం లేదని అర్థం. మీ మనలో కుదురు లేక, మీ మనసులో నిర్మలత్వం లేక, మీ మనసులో మంచితనం లేక, మీరు మంచి వాళ్ళు ఉండే బుద్ధిమంతులు ఉన్నాను అనుకుంటున్నారు. అసలు నిర్మలత్వం లోపల ఉంటే ఈ గొడవలే ఉండవు మీకు. అసలు ఈ మనోనిగ్రహం లేక అంటే మేము పూజ చేస్తున్నాం, జపం చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, విచారణ చేస్తున్నాం అంటే ప్రయోజనం దేనికి? అసలు మనం ఏదైనా పని చేస్తామే దానివల్ల ప్రయోజనం ఏమిటి? అసలు ఇప్పుడు మందు వాడుతున్నాం, సరదాకు వాడతాం మందు, రోగం తగ్గడానికి వాడతాం, కాశీ వెళ్తున్నాం, ఇంటికి వెళ్తాం అక్కడ విశేషమైన దర్శనం చేసుకోవడానికి, గంగానగర స్నానం చేయడానికి, అయ్యో పర్పస్ మీద వెళతాం. అలాగే మీరు చేసే సాధన యొక్క ప్రయోజనం ఏంటి అంటే బాగా జ్ఞాపకం ఉంచుకోండి. నిర్మలత్వం లేని వైరాగ్యం, మీ లోపల నిర్మలత్వం లేని వైరాగ్యం, నిర్మలత్వం లేని మాటలు, నిర్మలత్వం లేని గొప్పలు, అవి నీకేం సహకరించు సరిగ్గా నీకు రజోగుణాన్ని పెంచుతాయి. మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మీకు అవి బాగు చేయగలని మనం పాడు చేస్తాయి. మీరు చేసే జపం వల్ల, ధ్యానం వల్ల, విచారం వల్ల మనసుకు నిర్మలత్వం కావాలి, మనసు శాంతం కలగాలి, నిర్మలం కలవాలి. రాధాకృష్ణ ఏమని చెప్పాయంటే కొంతమందికి అనుకూలమైన భార్య దొరుకుతాయి, అలాగే కొంతమందికి అనుకూలమైన భర్తలు కూడా దొరుకుతాయి, కొంతమందికి నచ్చిన ఉద్యోగాలు దొరుకుతాయి. ఇవన్నీ భాష్యంగా చూస్తే అదృష్టమే. వీళ్ళకంటే అదృష్టవంతులు ఎవరికైతే శాంత చిత్తం కలిగిందో వాళ్ళు వీళ్ళకంటే అదృష్టవంతులు అన్నాడు. అంటే అనుకూలమైన భార్య దొరికిన వాడికంటే, నచ్చిన ఉద్యోగం దొరికిన వాడికంటే కూడా ఎవరికైతే శాంతచిత్తం కుదిరిందో, లోపల ఎవరికైతే నిర్మలత్వం ఉందో, ఎవరికైతే లోపల న్యాచురల్ గా నార్మల్ గా ఉండగలుగుతున్నాడో, పరిస్థితులు అనుకూలంగా ఉన్నా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా లోపల ఎవడైతే నార్మల్ గా న్యాచురల్ గా ఉండగలుగుతున్నాడో, తనను తాను మరిచిపోకుండా ఎవడైతే ఉండగలుగుతున్నాడో వాడి సృష్టిలో అదృష్టం ఉంటాడు. ఇంకేదంటే వాడు మోక్షం సంపాదించడానికి వాడు క్వాలిఫై అవుతున్నాడు. మనకు ఉద్యోగం వచ్చినా రాకపోయినా ఏదో కొంత చదువు చదవాలి, తర్వాత ఉద్యోగం రావచ్చు రాకపోవచ్చు. అలాగే మోక్షం మనకు వచ్చిన రాకపోయినా దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ సంపాదించాలి. నీకు నిర్మలత్వం నీకు లేనప్పుడు నీకు మోక్షం ఏంటి శాంతి? నీ మాటలో నెమ్మది లేదు, నీ చూపులో నెమ్మది లేదు, నీ ముఖంలో శాంతి లేదు, నీ మనస్సులో శాంతి లేదు, నీకు మోక్షం ఇది. నేను ఎవరినైనా ప్రశ్న కూడా మనో నిగ్రహానికి సహకరిస్తాను. ఇది బాగా అర్థం చేసుకోండి. మీ పూజ, మీ జపము, మీ ధ్యానము ఏ విధంగా అయితే మనో నిగ్రహానికి సహకరిస్తున్నా, నేనెవడన్న ప్రశ్న కూడా నీకు మనో నిగ్రహానికి సహకరిస్తుంది. ఇప్పుడు మీకు ఏదైనా తలంపు వచ్చింది అనుకోండి, ఈ తలంపు ఎవరికి వస్తుంది? నాకు వస్తాం, అంటే నేనుకు వస్తుంది. ఈ తలంపు వస్తున్నటువంటి ఈ నేనెవడు? ఒకవేళ నేను గౌరవాన్ని కోరుతున్నాను అనుకోండి, ఈ గౌరవాన్ని కోరే ఈ నేనెవడు? చనిపోయినప్పుడు మనం ఏడుస్తాం, మనకు చాలా కాలం బతకాలం ఉంటుంది, చనిపోయినప్పుడు దుఃఖం వస్తుంది. అది చనిపోయినప్పుడు ఏడ్చే ఈ నేనెవరు, ఈ దేహం నేను అనదు. చచ్చిపోయిన దేహం ఏడ్చేది నేను, ఇదేమిటంటా అండి, ప్రాపర్టీ నాది, ఈ దేహం ఉన్నది అని ఎవడైతే చెబుతున్నాడో వాడు ఏడుస్తున్నాడు. అంటే ఎవడైతే ఏడుస్తున్నాడో వాడు నిజంగా చచ్చిపోతే మనం ఇక్కడ వదిలిపోతున్నాడు. ఆ ఏడ్చేవాడు చచ్చిపోవటం లేదు, ఈ దేహం చనిపోతామని వాడు ఏడుస్తున్నాడు. మీకు అర్థమవుతుంది, అసలు వాణ్ణి సైతాను అన్నారు. ఆ సైతాన్ని ఇచ్చి పెడితే నేను కానీ మనకి ఎన్ని జన్మలు ఎక్కిన శాంతి కలగదు. మీకెంత ఐశ్వర్యం ఉన్నా, మీకెంత గౌరవం, ఆ సైతాన్ని మనల్ని విడిచిపెట్టినా కానీ అంతి లేదు, సుఖం లేదు. చచ్చిపోయేది దేహం, దుఃఖపడేది నేను. అంటే దేహం నేనని చెప్పటం లేదు, మనసు చెబుతాను నేను నేనని. అది చావటం లేదు, దేహం చనిపోతుంది. దేహం చనిపోతే అదేంటి గెలుస్తుంది, దేహం నాది అని అనుకుంటుంది కాబట్టి. నువ్వు దేహం చనిపోయినప్పుడు నాకు దుఃఖం రాదు, నా దేహం చనిపోయినప్పుడు నాకు దుఃఖం వస్తుంది. ఎందుకంటే దేహం నాది అని అనుకుంటున్నాను కాబట్టి. అన్ని ఉపాధులు సమానమే, అన్ని దేహాలే ఒకటే. కానీ మీ దేహాలు చనిపోతాయంటే నాకు దుఃఖం రావటం లేదు, నా దేహం చనిపోయినప్పుడు నాకు దుఃఖం వస్తుంది. ఎందుకంటే మీ దేహం పరిమితమై ఉన్నారు. అంటే దేహం పోతే నేను పోతాను అనుకుంటున్నాను కాబట్టి, ఈ దేహానికి పరిమితమై ఉన్నాను కాబట్టి, ఇది నాకు నాకు ఉన్నది జ్ఞానం కూడా పరిమిత జ్ఞానమే కాబట్టి నాకు దుఃఖం వస్తుంది. అంటే గురువు మీకు జ్ఞానాన్ని తెచ్చి ఇవ్వడు, మీరు అనుకుంటున్నారు గురువు తెచ్చిస్తాడు. గురువు మీకు జ్ఞానాన్ని ఎక్కడి నుంచో తెచ్చివ్వడు, దేవుడిని గురువు మీకు తెచ్చివ్వడు. దేవుడు మీ హృదయంలో ఉన్నాడు, గురువు మీ హృదయంలో ఉంది, చైతన్యం మీ హృదయంలో ఉంది. మీ హృదయంలో ఉందా గురువు బోధించి బోధించి బోధి మీ హృదయంలో ఉన్నదా మీ చేతికి అందిస్తాడు వాడే గురువు. మీ హృదయంలో లేకపోతే కదా గురువు మీకు తెచ్చిచ్చి. అంటే మీ హృదయంలో ఉన్నది మీకు అందటం లేదు, అలాగా అందటం లేదు కాబట్టి ఏ విషయాలు అయితే అడ్డొస్తున్నాయో మీ హృదయంలో ఉన్న వస్తువు నేను తెలియటానికి ఏ విషయాలు అయితే అడ్డొస్తున్నాయో ఆ విషయాన్ని మీ చేత కట్టించి ఆ హృదయంలో ఉన్న జ్ఞానాన్ని మీకు అందింపజేస్తాడు వాడు గురువు. అంతేగాని గురువు బాహ్యంగా మీకు తెచ్చేవాడు మీ హృదయంలో ఉండే మీకు పట్టిస్తాడు. ఏదైతే మనం కాదో అది అవునని అనుకుంటున్నాం, కోట్లాది జన్మల నుంచి వేలాది జన్మల నుంచి మన శరీరం మరణించిన తర్వాత ఈ బంధువులు మనం వదిలేస్తారు, ఈ స్నేహితులు వదిలేస్తారు, మన పరిసరాలు వదిలేస్తాయి, మన పొలాలు ఉత్తర పొలం దక్షిణ పొలం కూడా మనం వదిలేస్తుంది, మన బ్యాంక్ అకౌంట్ కూడా మనం వదిలేస్తుంది, అన్ని వదిలేస్తాయి. కానీ ప్రమాదం ఎక్కడ వచ్చినది, గురువు వదలడం అని బొమ్మలే కదా, శరీరాలు అని బొమ్మలు. నేను చెప్పడం లేదు, భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు ఈ బొమ్మలను ఏం చేస్తున్నానంటే యంత్రం ఏ విధంగా అయితే బొమ్మలను తిప్పుతుందో ఆ విధంగా హృదయంలో అందరి హృదయాల్లో నేను ఉండి వాళ్ళ కర్మానుసారం వాళ్ళ దేహం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చిందో ఆ పని నెరవేరేలాగా దేహాన్ని నేను తిప్పుతున్నాను. యంత్రం ఏ విధంగా అయితే బొమ్మలను తిప్పుతుందో అలాగే ఈ శవాలు అనే బొమ్మల్ని, శరీరం అనే బొమ్మల్ని హృదయంలో ఉండి తిప్పుతున్నాను అన్నాడు. అంటే కృష్ణుడే ఉన్నాయంటే వాళ్ళకి శరణాగతి పొందుతాను, వీరికి శరణాగతి పొందుతాను, ఎల్లకి శరణాగతి పొందుతాను, పుల్లకి శరణాగతి పొందుతాను. ఎవరైతే నీ హృదయంలో ఉండి నీ శరీరాన్ని తిప్పుతున్నాడో వాడికి శరణాగతి పొందితే దేహం ఇక్కడ వదిలిపోతుంది కదా అన్నారు స్వామి వారు. నీ హృదయంలో నేను ఉన్నాను కదా, నీ కర్మానుసారం నీ దేహాన్ని తిప్పుతున్నాను కదా. అంటే ఎవరైతే నీ హృదయంలో ఉండి నీ దేహాన్ని తిప్పుతున్నాడో వాడిని శరణ వేడుకుంటే నీకు దేహం ఇక్కడ వదిలిపోతుంది కదా, నాకు విడుదల అందుతావు కానీ స్వామి వారు అంటున్నారు. మనం ఎవరిని ఉద్ధరించలేము, వీరికి సహకారం సహాయం అందించగలం కానీ వీరికి ఎవరిని ఉద్ధరించలేము. ఏదో ఉద్ధరించేస్తున్నాం ఉద్ధరించేస్తున్నాం అలా అనుకుంటే మళ్ళీ మన గర్వం పెరుగుతుంది. ఏదో మనిషి వాడు వాడు ఉద్ధరింపబట్టడానికి ప్రయత్నం చేసుకోవాలి. గురువు సహాయ సహకారాలు మీకు అందిస్తారు. ఇంతకీ మీకు ఎందుకు చెబుతున్నానంటే ఈ బంధువులు స్నేహితులు ఇక్కడ వదిలేస్తారు, మనతో వీరితో సంబంధం వదిలిపోతుంది. కానీ ప్రమాదం ఎక్కడ వచ్చిందంటే ఈశ్వరుడుతో గురువుతో మనకు సంబంధం వదలదు. మనకు జ్ఞానాన్ని కలిగే వరకు మన జుట్టు పట్టుకుని అలాగే ఉంటాడు గురువు. మనకు పెద్ద చుట్టం, ఆ పెద్ద చుట్టం పేడ వదలదు. ఈ శరీరం పోయినాయండి, ఈ శరీరానికి సంబంధించిన చుట్టాలు పేడలు వదిలిపోతున్నాయి, కానీ ఆ పెద్ద చుట్టం పేడ వదలదు. నాకున్నా గురువు అన్నా ఈశ్వరుడున్నా ఒకటే కదా అన్నారు స్వామివారు. గురికి పేర్లు తేడా కానీ ఉన్న వస్తువు ఒకటే. అంటే దైవభక్తి ఎంత ముఖ్యమో గురువు భక్తి కూడా అంతే ముఖ్యం అన్నారు. ఇంకా ఆ దైవాన్ని పట్టించేవాడు గురువే కాబట్టి. అంటే గురువు మీద కూడా నీకు భక్తి అవసరమే. పునర్జన్మ కారణాలు, పునర్జన్మ తీసుకొచ్చే ప్రతిబంధకాలు చాలా ఉంటాయి మన హృదయంలో. ఆ ఎన్నికలు కూడా పరమేశ్వరుడు గురువు బయటికి లాగి కాల్చాలి. కానీ మన తెలివి చేతుల వల్ల మన సాధన ఒకటే సరిపో, మన అదనం అవసరమే, ప్రయత్నం అవసరమే, కాలం కూడా కలిసి రావాలి. మన ప్రయత్నం చేయగా చేయగా సాధన చేయగా చేయగా మన ప్రయత్నమే మన సాధనే దేవుని అనుగ్రహంగా మారి ఎదురొస్తుంది. మనకి మనం చేస్తున్న ప్రయత్నం అనుగ్రహంగా మారిపోతుంది. మనం చేస్తున్న సాధనే అనుగ్రహంగా మారిపోతుంది. చాలా ఉంటే దేహాన్ని మారుస్తుంది, పరిసరాలను మారుస్తుంది, బంధువులను మారుస్తుంది, స్నేహితులను మారుస్తుంది, కానీ ఆ లోపల నేననే తలంతా జీవుడు నీ కూడానే వస్తాడు. ఆ జీవలక్షణాలు నశించే వరకు గురువు నిన్ను వెంటాడుతూనే ఉంటాడు. అంటే జీవలక్షణాలు నశించిన వెంటనే గురువు తన స్వరూపాన్ని నీకు ఇస్తాడు. గురువు తన స్వరూపాన్ని ఇచ్చిన తర్వాత నీకు తెలుస్తుంది వాడు నేను గురుటి అన్న సంగతి. నీకు గాఢ నిద్రలో దేహంతో మనస్సుతోటి దేవుడితోటి అన్నిటితో విడిపోతున్నావు. నువ్వు కాని దాంట్లోంచి అన్నిటిలోంచి నువ్వు విడిపోతున్నావు. నీకు అక్కడ పరిమితులు లేవు. ఇంకా అసలు వస్తువుకు పరిమితులు లేవు. అది అఖండంగా ఉంటుంది. ఖండంగా ఉండదు, అది అఖండంగా ఉంటుంది. గాఢ నిద్రలో ఏ వస్తువు అయితే ఉందో జాగ్రత్త అవస్థలో కూడా ఉంది. ఇది బాగా అర్థం చేసుకోండి. జాగ్రత్త అవస్థలో మనకు తెలియటం లేదు. జాగ్రత్త అవస్థలో వచ్చేప్పటికి మనస్సు వస్తాం. మనస్సు వెనకాల దాని వికారాలు, దాని గుణాలు, దాని పరిమితులు, దాని హద్దులు అన్ని వచ్చేస్తున్నాయి. సాధన చేసి మనస్సును కనుక నశింప చేస్తే ఆ గాఢ నిద్రలో ఉన్నటువంటి సుఖం జాగ్రత్త అవస్థలో కూడా మీకు ఇరుక్కులోకి వస్తుంది. అది భగవాన్ చెప్పారు అన్నమాట. మనస్సు నశించిన తర్వాత వచ్చిన మనస్సు, మనస్సు నశించిన తర్వాత వచ్చిన వాక్కు, మనస్సు నశించిన తర్వాత వచ్చిన జ్ఞానం, అది ఫైనల్, అది లాస్ట్, అది అల్టిమేట్. ప్రపంచంలో ఏ మతానికి చెందినవాడైనా, ఏ కులానికి చెందినవాడైనా భగవాన్ టీచింగ్ ఆకర్షించబడతాడు. ఇంకా ఒక కులం మీద కానీ, ఒక మతం మీద కానీ, ఒక దేవుడి మీద కానీ ఆధారపడి చెప్పినటువంటి టీచింగ్ కాదు. ఆయన అనుభవాన్ని తీసి చెప్పారు. అది పరిమితం కాదు. అబద్ధానికి పరిమితులు ఉంటాయి కానీ నిజానికి పరిమితులు ఉండవు. ఇది బాగా అర్థం చేసుకోండి. సత్య వస్తువుకి పరిమితులు ఉండవు, అసత్య వస్తువుకి పరిమితులు ఉంటాయి. అసత్య వస్తువుకి హద్దులు ఉంటాయి, అసత్య వస్తువులకు పరిమితులు ఉంటాయి. సత్య వస్తువుకి హద్దులు ఉండవు, పరిమితులు ఉండవు. అంటే మనకి ఎంతో కొంత జ్ఞానం ఉంది, అది పరిమితమైనది. ఈ పరిమితమైన జ్ఞానాన్ని అపరిమితం చేసి అఖండం చేస్తాడు వాడి గురువు. మనం లోపల ఉన్నాం, లోపల ఉన్నాం, లోపల ఉన్నాం, ఎక్కడో లోపల ఉన్నాం, లోపల ఉన్నాం అనుకుంటున్నాం. ఈ దేహం లోపల ఎక్కడో లోపల ఉన్నాం, లోపల నేను తలంత ఎక్కడుంది లోపల ఉంది కదా. ఈ లోపల ఉన్నాం, లోపల ఉన్నాం, బయట ఎక్కడ లేవనుకుంటున్నాం మనం. ఈ లోపల ఉన్నాం, లోపల ఉన్నాం అనే భావన ఉంది కానీ బయట కూడా మనం ఉన్నాం సంగతి తెలియటం లేదు. ఈ లోపల ఉన్న నువ్వు బయట ఉన్నావు, అంతటా ఉన్నావు, అఖండంగా ఉన్నావు, నీకు స్వరూపాన్ని నీకు తెలియపరిచేవాడు గురు. ఇప్పుడు నేను ఎక్కడున్నాను అనుకుంటున్నాను, బయట లేను లోపల ఉన్నాననుకుంటున్నాను. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను ఎక్కడ బయట ఎక్కడ లేని లోపలే ఉన్నాననుకుంటున్నాను. ఈ లోపలే ఉన్నానని ఏదైతే నేను అనుకుంటున్నానో ఇది అంతటా ఉంది, నన్ను అనుభవం తీసుకొచ్చేవాడు గురు. ఇప్పుడు నువ్వు లోపల ఉన్నాన్ని ఎలా అనుకుంటున్నావో, నీకు జ్ఞానం కలగగానే, ఆ పరిపూర్ణమైన జ్ఞానం కలగగానే, ఆ పూర్ణస్థితి కలగగానే అంతటా ఉన్నావన్న సంగతి నీకు తెలుస్తుంది. అంతటా నేను ఉన్నాన్న సంగతి నీకు తెలిసినప్పుడు నీకు పోకలేదు, రాకలేదు అని నీకు ప్రయాణాలు ఆగిపోతాయి. ఇప్పుడు ఎవరైనా భగవాన్ దగ్గరికి వచ్చి నాకు దుఃఖంగా ఉంది, నాకు అశాంతిగా ఉంది, మనసు ఏమీ బాగులేదు, ఏమీ బాగులేదు, బాగా అశాంతిగా ఉందని ఎవరైనా భగవాన్ దగ్గరికి వచ్చింటే భగవాన్ ఏమన్నారంటే, అంటే నువ్వు ఉంటే అశాంతి ఉందా, అసలు నువ్వు లేకుండానే అశాంతి ఉందా అని అడుగువారు. నువ్వు ఉంటే అశాంతి ఉందా, అసలు నువ్వు లేకుండానే అశాంతి ఉందా అన్నారు. నేను ఉంటేనే అశాంతి ఉందన్నారు. ఆ అశాంతి కారణం ఎవరన్నారు, నేనే అన్నాడు. మరి నువ్వు ఉంటే ఉండదు, నువ్వు పోతే ఇది లేదన్నాడు. ఏదంటే వండర్ఫుల్ టెక్నిక్ చూడండి. నేనుంటే అశాంతి ఉంటుంది, నేనుంటే దుఃఖం ఉంటుంది. నేను లేని వాడికి దుఃఖం ఏంటి అంటే, ఈ దుఃఖానికి అశాంతికి కారణం ఎవరు, నువ్వే. నువ్వు ఉన్నాయి కాబట్టి అవి ఉంటున్నాయి, కానీ నువ్వు లేకపోతే అవి ఉండవు. ఆ నేను నువ్వు పోగొట్టుకుంటే ఏమి లేదు. నేను ఆ మొదటి తలంపుని జీవుడిని పిలుస్తారు. పంచభూతాలే లోకం. ఈ పంచభూతాలు లేనప్పుడు కూడా ఏ ఎనర్జీ అయితే ఉందో ఆ ఎనర్జీ దేవుడు. ఈ పంచభూతాలు లేనప్పుడు ఆ ఎనర్జీ ఉంటుంది, ఉన్నప్పుడు కూడా ఆ ఎనర్జీ ఉంటుంది. అది మీ లోపల ఉంది, నా లోపల ఉంది, అంతటా ఉంది, అన్ని లోకాల్లోనుంది. అది లేకుండా ఏమీ లేదు. అది లేకుండా ఏమీ లేదు. ఎందుకంటే శివుడు లేకుండా జీవుడు ఉండలేడు, జీవుడు లేకుండా శివుడు ఉండగలడు. అంటే బొమ్మలు లేకుండా తెర ఉండగలదు, కానీ తెర లేకుండా బొమ్మలు ఉండలేదు. బొమ్మలు లేకుండా తెర ఉండగలదు, తెర లేకుండా బొమ్మలు ఉండలేదు. పైగా ఏం చేస్తున్నాయి మనం, ఈ బొమ్మలు చూసేటప్పుడు బొమ్మ తరమైన తెరవలేదనుకుంటా ఉంటాం. ఇంకే బొమ్మలతో తాదాత్మ్యం చెందటం వల్ల, అంటే బొమ్మలకు ఆధారంగా ఉన్న తెర కూడా మనకు కనిపించదు, కనిపించడం లేదు కాబట్టి లేదనుకుంటాం. కానీ అన్నిటికీ ఆధారంగా మనం ఏ బొమ్మలు అయితే చూస్తున్నామో ఆ బొమ్మలకు ఆధారంగా ఒక తెర ఉందన్న సంగతి కూడా మనకు గుర్తుండదు. అదే మాయ. అంటే ఇన్ని రూపాలు ఉన్నాయి, నల్లగా ఉన్నారు, కొంతమంది తెల్లగా ఉన్నారు, కొంతమంది స్త్రీలుగా ఉన్నారు, కొంతమంది పురుషులుగా ఉన్నారు, అనేక రకరకాల దేశాలు ఉన్నాయి, రకరకాల శవాలు ఉన్నాయి. అంటే మనం రంగుల్లో తేడాగా ఉన్నాం, వయసులో తేడాగా ఉన్నాం, సెక్స్ లో తేడాగా ఉన్నాం, గుణాలలో తేడాగా ఉన్నాం, కలర్లో తేడాలాగా ఉన్నాం, కానీ హృదయంలో మటుకు మనం ఒకటిగానే ఉన్నాం. అయితే హృదయంలో ఉన్నది దేవుడు, బాగా అర్థం చేసుకోండి. మనం హృదయంలోకి వచ్చేప్పుడు ఎప్పుడు ఒకటిగానే ఉన్నాం. సోదరి మహాశయ గారు, మీరు ఏ పూజ చెయ్యండి, ఏ యజ్ఞం చెయ్యండి, ఏ యాగం చెయ్యండి, ఏ దేవుని ఉపాసన చెయ్యండి, మీరు లేకపోతే స్వర్గలోకంలోకి వెళ్ళండి, నరకలోకంలోకి వెళ్ళండి, కోటి జన్మలు ఎత్తండి. ఎప్పుడెచ్చినా కోటి జన్మల తర్వాత కూడా, లేదా వెయ్యి జన్మల తర్వాత కూడా, ఏ లోకంలోకి వెళ్ళినా ఆధ్యాత్మిక అనుభవం, భగవంతునికి సంబంధించిన అనుభవం హృదయంలోనే కలగాలి, కానీ బయట కలగనే కలగదు. ఆ అనుభవం అనేది హృదయంలో రావాలి. శాంతుడు మాటకు అందకపోయినా, మన మనస్సుకు అందకపోయినా, మన వాక్కి అందకపోయినా, మన తలంపుకు అందకపోయినా, ఆయన అనుభవైక వేద్యం, అనుభవానికి అందుతారు. ఇప్పుడు నిప్పు కాలదని ఎవరైనా మీకు చెప్తారనుకోండి, మీరు నమ్ముతారా? అయితే నిప్పు కాలకు నేను అనుభవం లేకుండా. అలాగే ఎవరైనా మహాజ్ఞాని దగ్గరికి వెళ్ళి దేవుడు లేదంటే వాడు నమ్మడు, వాడు అనుభవం, వాడు అనుభవంలో ఉండదు. అంటే అనుభవంలో ఉన్నవాడిని మనం దగా చేయడం, నీకు అర్థమవుతుంది? అనుభవంలో ఉన్నవాడిని దగా చేయలేము, మన అనుభవం లేని వాడిని దగా చేయగలం. దేవుడు లేడు, దేవుడు లేడని మామూలు జీవుడికి చెప్తే నమ్మొచ్చు వాడు, కానీ ఎవరికైతే దేవుడు అనుభవంలో ఉన్నాడో వాడిని దేవుడు లేడని చెప్పినంత మాత్రం చేసి ఈ కుప్పు గంతులకు వాడు ఏం బోల్తా పడ్డం, అది అనుభవేక వైద్యం. ఈశ్వరుడైన వాడు ఏంటి? అనుభవేక వైద్యం. అది ఎక్కడ అనుభవం? ఎక్కడ కాళ్ళలోని, చేతుల్లోని, తలకాయలోని కాదు అనుభవం. అనుభవం ఎక్కడ వస్తుంది? హృదయంలో కలగాలి. అనుభవం అనేది హృదయంలో కలగాలి. మాట అణిగిపోతే, మనస్సు అణిగిపోతే అప్పుడు నీకు తత్వం తెలుస్తుంది. తత్వం అంటే ఏంటి? అసలు వస్తువు నీ హృదయంలోని అసలు వస్తువు, శిఖర వస్తువు, సత్య వస్తువు, అమృత వస్తువు నీవే అన్న సంగతి, అది నీవే అన్న సంగతి నీకు అనుభవంలోకి వస్తుంది. అప్పటి వరకు నేను మాయ విడిచిపెట్టదు, అజ్ఞానం విడిచిపెట్టదు. ఇక్కడ ఘర్షణ ఎక్కడ జరుగుతుందంటే, జ్ఞానం సంపాదించుకోవాలి, జ్ఞానం సంపాదించుకోవాలి, అంత్యవేది వెళ్ళాలి, నరసాపురం వెళ్ళాలి, అరుణాచలం వెళ్ళాలి, కాశీ వెళ్ళిపోవాలి, రామేశ్వరం వెళ్ళిపోవాలి, జ్ఞానం సంపాదించాలి, జ్ఞానం సంపాదించాలి, జ్ఞానం సంపాదించాలి మనం అనుకుంటున్నాం. లోపల అజ్ఞానం ఏమనుకుంటాను, ఒక పుల్లయ్య నువ్వు అలాగుంటారా, నేను కోట్ల జన్మల నుంచి, లక్షలాది జన్మల నుంచి నీ కూడా వస్తున్నాను, నేను ఎక్కడికి పోతాను, లోపల అజ్ఞానం అంటాను. అది నేను కదలను అదంటా, నేను పమ్మన దాన్ని అంటాను. అక్కడ ఘర్షణ, ఇదే సాధన. నువ్వు దాన్ని పమ్మంటున్నావు మనం, దేని అజ్ఞానాన్ని, అది పోనంటాను. అది పోతేనే కానీ జ్ఞానం రాదు. ఇక్కడ సంత ఇక్కడ వచ్చింది మనందరికీ. రోగం నశిస్తేనే కానీ ఆరోగ్యం రాదు, అజ్ఞానం నశిస్తేనే కానీ జ్ఞానం కలగదు. ఆ అజ్ఞానం నశింపజేయటం కోసం మనం ఈ ప్రయత్నాలు చేస్తున్నాం. అది నేను ఒక పట్టాన్ని నశిస్తాను అది అంటాను, అది తరుగుతాయండి ఇటు వస్తానంటాను, ఇది తరుగుతాయంటే అటు వస్తానంటాను. అజ్ఞానం నశింపజేస్తేనే కానీ మనకి జ్ఞానోదయం కాదు. అజ్ఞానం నశింపజేసుకోవడానికే మన సాధన గురి పెడుతున్నాం. సాధన అంటే ఒక సంఘర్షణ, సాధన అంటే ఒక ఫైట్. అంటే మనం తొలగించుకోవడానికి అది చూసుకుని తొలగడమే అది అంటాను. అజ్ఞానాన్ని తొలగించుకోవడం కోసం మనం ప్రయత్నం చేస్తాం, అది ఇటు తరుగుతా అటు వస్తాను, అటు తరుగుతా అంటే ఇటు వస్తాను అంటుంది మనకి. కొంతమంది భక్తులు, నేను భక్తులు ఉండే భక్తులు అనుకుంటూ ఉంటారు. నీకు అర్థమవుతుంది? నిజమైన భక్తులు నేను భక్తులు అనుకుంటాడు. అజ్ఞానం ఏం చేస్తాను పాపం, ఇది భక్తి మార్గంలో బాగా ఉన్నాడు ఏం చేస్తాడు, నేను భక్తులు, నేను భక్తులు అనమంటానమాట. అదే అజ్ఞానం అనే సంగతి మనకు తెలియటం లేదు. అది నిజమైన భక్తులకు వాడు భక్తులు అనే సంగతి వాడికి తెలియదు. నిజమైన భక్తుడికి వాడు భక్తులు అనే సంగతే వాడికి తెలియదు. అసలు మనం అజ్ఞానాన్ని నశింపజేయడానికి ప్రయత్నం చేయాలి, ఆ ప్రయత్నం చేయడానికే సాధన చేయాలి. ఆ సాధన చేసేటప్పుడు సంఘర్షణ పడుతుంది, ఘర్షణ పడుతుంది. ఆ దర్శనం పుట్టినప్పుడు మనకి దేవుడి యొక్క సహాయం, గురువు యొక్క సహాయం ఉండాలి, లేకపోతే జారిపోతాం. అంటే ఫైట్ లో మనం ఓడిపోతాం. ఇంకా పాండవులు ఎంత శక్తివంతులైనా, ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత వీర్యవంతులైనప్పటికీ భగవంతుడి సహాయం కావలసి వచ్చింది. అదేవిధంగా మనం ఈ పోరాటంలో జ్ఞానానికి అజ్ఞానికి జరుగుతున్నటువంటి ఫైట్ లో మనం దైవ సహాయం లేకుండా, గురువు సహాయం లేకుండా ఒడ్డుకు రాలేము. అంటే జన్మ సముద్రంలోంచి బయటకు రాలేము, కర్మ సముద్రంలోంచి బయటకు రాలేము. ఇది ఒక సుదీర్ఘమైన పోరాటం, లాంగ్ ఫైట్. ఈ ఫైటింగ్ లో మనకు సహాయం చేయడం కోసమే మన బంధువులు వదిలేసినా పాపం, ఈ ఫైటింగ్ లో మనకు సపోర్ట్ గా ఉండడం కోసం, మనకు సహాయ సహకారం అందించడం కోసం జన్మ జన్మలకు గురువు వెంటాడుతూ ఉంటాడు. వెంటాడటమే కాదు, వాడి మీద మనకు ప్రేమ లేకపోతే ప్రేమ కలగజేసుకుంటాడు వాడు గురువు. ఈ శుద్ధులకు ప్రేమ కలుగుతుందా? ఈ ముద్రకి, ఈ ముద్రకి, ఈ శుద్ధులకైనా ప్రేమ కలిగేది? ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు మనసులకి, హృదయాలకి ప్రేమ కలిగేది. భగవంతుడే గురు రూపంలో వచ్చి ఆయన మీద మనకి ప్రేమ కలిగేట్టు ఆయనే చేసుకుని, సాధన చేసే శక్తిని ఆయనే ఇచ్చి, మన చేత సాధన చేయించి, అజ్ఞానం నశింపజేసి ఆయన స్వరూపాన్ని మనకి ఇస్తాడు. అంతా గురువే, అంతా జ్ఞానమే, అంతా భగవంతుడే. లేకపోతే మనకి ప్రేమే కలగదండి. ఏది పాడు మనసుకి, పాడు బుద్ధికి నీ గురువు మీద, దేవుడి మీద ప్రేమ, గురువు మీద ప్రేమ మనకు కలిగైతే ఆయనే చేసుకుంటాడు. ఆయన ఐక్యమయ్యే బలం కూడా ఆయనే ఇస్తాడు. ఆ టోర్నమెంట్లో కూడా ఆయన్ని సహాయం చేస్తాడు. అంతా గురువే, అంతా చేస్తాడు. అయితే గురువు జన్మ జన్మలకి నీకు కూడా వస్తూ ఉంటాడు. ఎప్పుడు రెండు ఉన్నట్టు చైతన్యం నీకు ఎరుకులోకి వచ్చే వరకు గురువు నిన్ను వెంటాడుతూ ఉంటాడు, తరుముకుంటూ వస్తాడు. ఒకవేళ గురువుని మర్చిపోయినా ఆ గురువు ఒక్కసారి ఆయన స్మరించుకున్నట్టు చేసి ఆయన మీద ప్రేమ కలిగినట్టు చేసుకునే పని కూడా గురువే. కానీ నువ్వు అనుకుంటావు నేను చేస్తున్నాను, నువ్వు అనుకుంటున్నావు, కానీ చేసే పని గురువుదే. వరయిస్తాడు అర్జునుడు అందరు మహావీరుని కూడా కృష్ణుడు ఏమన్నా చేతులు ఆడించి సరిపోతుంది, చేయవలసిన యుద్ధం అంతా నేనే చేస్తాను, లోకం అర్జునుడు చేశాడని చెప్పుకుంటుంది, ఉడికి నువ్వు చేతులు ఎలా ఆడిస్తే పని అంతా నేనే చేస్తా అన్నాడు. చేతులు ఉడికి ఇలా తిప్పమన్నాడు. అంటే మనం అందరం అర్జునుడు యుద్ధం చేశాడని చెప్పుకోటానికి, పని నాది గౌరవం నీకు అన్నాడు. మనం ఏం చేస్తామంటే మనం పని అలాగే చేయండి, ఎదటి వాళ్ళు ఎవరైనా పని చేస్తే ఆ గౌరవాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తాం మనం. మనం పని చేయం, ఎదటి వాళ్ళు ఎవరైనా మంచి పని చేశారనుకున్నా మంచి పని వాళ్ళు ఆడికి ఆడుగుదని గౌరవం, ఆ గౌరవం మనం పని చేయకుండా పొందుదామని, పని చేయకుండా గౌరవం రావాలి, ఏమీ కష్టం లేకుండా సంపాదన రావాలి. ఇది కొత్త సూత్రాలు. ఇప్పుడు కష్టపడకూడదు సంపాదన వచ్చేయాలి, పని చేయకూడదు గౌరవం వచ్చేయాలి, భక్తి ఉండకూడదు జ్ఞానం ఉండకూడదు భగవంతుడు లభ్యం అవ్వాలి. ఆ భక్తిని సంపాదించుకునే ప్రయత్నం కూడా మనకు లేదు. దాని విలువ తెలిస్తే కదా, భక్తి విలువ తెలిస్తే దాన్ని సంపాదించుకోవడానికి ఎంతో కొంత ప్రయత్నం చేస్తాం. దాని విలువే తెలియనప్పుడు, ఆ భక్తి యొక్క వైభవ్యం తెలియనప్పుడు దాన్ని సంపాదించుకోవడం మనం ఏం ప్రయత్నం చేస్తామో చేయమే చెయ్యం. అధికారం కోసం కోట్లాది రూపాయలు భరం చేసేస్తారు, కోట్లాది రూపాయలు ఖాళీ చేస్తారు అధికారం కోసం. కానీ భక్తి కోసం, ఈ భక్తి సంపాదించుకోవడం కోసం మనం ఏమి ఇచ్చిస్తున్నాం, ఏమి వెచ్చించడం లేదు. నన్ను తప్పు కాదు, దాని విలువ మనకు తెలియటం లేదు. ఆ విలువ తెలియజేయడం కోసమే ఈ ప్రవచనాల యొక్క ప్రయోజనం. అంటే మనం శ్రవణం చేయాలి, శ్రవణం చేసిన దాన్ని బాగా మననం చేయాలి, మననం చేసింది మనకు అర్థం అవుతుంది. అర్థమైతే ఆచరించాలని ఉంటుంది, కానీ అర్థం కానిది ఆచరించాలని ఉండదు. లెక్క బాగా తెలిస్తే ఈజీగా చేయగలం, చేయకపోతే కష్టపడతాం. మనకి ఏదైనా సబ్జెక్ట్ బాగా అర్థం అవ్వాలి, బాగా అర్థమైతే దాని ఇంపార్టెన్స్ తెలిస్తే అది ఆచరించాలని బుద్ధి కలుగుతుంది. అవగాహన కాకపోతే, అర్థం కాకపోతే ఆచరించాలని తలంపు కూడా కలగదు. నిర్మలత్వంలోని భక్తి, నిర్మలత్వంలోని వైరాగ్యం, నిర్మలత్వం లేని గౌరవాలు, నిర్మలత్వం లేని కీర్తులు, ఒకటి లేని సోమాలు. నేను నిజంగా నీకు మనస్సులో కుదిరింటే నాకు వైరాగ్యం ఉంది, నాకు వైరాగ్యం ఉందని అనుకో, కుదిరిలేక అలా గొడవలు అంటాను. మనస్సులో కుదిరిలేక నాకు వైరాగ్యం ఉంది, నాకు అదే ఉంది, నాకు ఇది ఉందని అనుకోవటం, నీకు కుదిరిలేక కుదిరింటే అలా అనుకోవచ్చు, నాకు అది గుర్తే రాదు. నీకున్న వైరాగ్యం కానీ, నీకున్న భక్తి కానీ, నీకున్న సాధన కానీ నీకు అసలు గుర్తు రాదు. మనసు కుదిరింటే, మనసులో ఒక నిర్మలత్వం ఉంటే. కృష్ణుడు అన్నాడు గీతలో, విద్యలు ఆత్మ విద్య నేను అన్నాడు. ఇంకా ఆత్మవిద్య మోక్షాన్ని ఇస్తుంది. భౌతిక విద్యలు కూడా విద్యలే కానీ అది పొట్టకే పరిమితం అన్నాడు భాగవతంలో ప్రహ్లాద. భౌతిక విద్యలు కూడా విద్యలే, అది పొట్టకే పరిమితం, అవి మోక్షాన్ని ఇవ్వు. అవి విద్యలే అయినప్పటికీ ఇతరులను కూడా అవిద్యలోకి జోడ్చేయడం మంచిదన్నాడు ప్రహ్లాదుడు. ఇంకా ఎలా అన్నాడంటే, మోక్షాన్ని ఇవ్వలేదు కాబట్టి ఆత్మను కూడా అవిద్యలోకి జోడ్చేయండి. కాంతిలోకి, శాంతిలోకి, జ్ఞానంలోకి ఒక ఆత్మవిద్య తీసుకెళ్తుంది, కానీ భౌతిక విద్యలు తీసుకెళ్లేవు. భౌతిక విద్యలు విద్యలైనప్పటికీ అది శాంతిలోకి, కాంతిలోకి మనల్ని తీసుకెళ్లలేవు. కాబట్టి ప్రహ్లాదుడు ఏమన్నా అంటే, ఆ విద్యలను కూడా ఈ విద్యలో అనుకోండి, పొట్టెడుతుంది అనుకోండి, దానివల్ల ఆటను కూడా అవిద్యలో కలిపేది అన్నాడు. ఇంకా ఈ పొట్టకే పరిమితం లేదు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మీరు ఎలాగైనా కాలేజీలో చేరారు కాబట్టి ఫస్ట్ క్లాస్లో రావడానికి ప్రయత్నం ఎలా చేస్తారు, అలాగే సాధన ప్రారంభించారు కాబట్టి ఉత్తమ సాధకులుగా ఉండటానికి ప్రయత్నం చేయండి అన్నాడు మృగనారు. మీరు కాలేజీలో చేయరు చదువుకోవటానికి, ఆ ఫస్ట్ క్లాస్లో పేస్ అవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా సాధన చేస్తున్నారు, ఆ సాధన చేసేటప్పుడు ఏదో లోయర్ కేటగిరీ కాకుండా ర్యాంక్ లో సాధన చేసేటప్పుడు ఉత్తమ సాధకులుగా ఉత్తమ శ్రేణి పొందేటట్టు సాధన ఉత్తమగా ఉండాలి. దొంగల విద్యల కింద ఉండకూడదు. మీ సాధన ఉత్తమంగా ఉండాలి, అందులో క్వాలిటీ ఉండాలి అన్నాడు మురుగనారు. మిమ్మల్ని అందరినీ విష్ణు భక్తుల కింద చేయటానికో లేదా శివభక్తుల కింద చేయటానికో రమణ భక్తుల కింద చేయటానికో ఈ ప్రవచనాలు లేవు. ఈ మూడు రోజులను మీరు జ్ఞాన శిఖరాలను తాకారు. అదే ముఖ్యం కానీ ఏదో ఎవరో ఒకరి భక్తుల కింద తయారు చేయడానికి కాదు ఈ ప్రవచనాలు. మీకు జ్ఞానం లేనప్పుడు, మీకు శాంతి లేనప్పుడు, మీకు సుఖం లేనప్పుడు ఎవరు భక్తులైనా ఒకటే. నువ్వు ఏ హాస్పిటల్ ఉన్నా, నీకు రోగం తగ్గినప్పుడు ఏ హాస్పిటల్ ఉన్నా ఒకటే. ఆ జ్ఞాన శిఖరాలను తాకారు. అది ఈ మూడు రోజుల యొక్క ప్రవచనాల యొక్క ప్రయోజనం. భగవాన్ చెప్పింది మళ్ళీ మిస్ అవుతారని చెబుతున్నాను, రిపీటెడ్ గా చెబుతున్నాను. నాకు దుఃఖముగా ఉన్నది, నాకు దుఃఖముగా ఉన్నది అంటున్నావు. నువ్వు ఉంటే దుఃఖం ఉందా, నువ్వు లేకుండా దుఃఖం ఉందా? నువ్వు ఉంటేనే దుఃఖం ఉంది, కానీ నువ్వు లేకపోతే దుఃఖం లేదు. ఆ దుఃఖానికి ఆశ్రయం ఎవరిస్తున్నారు? నువ్వే ఇస్తున్నావు. ఆ దుఃఖానికి నువ్వు ఆశ్రయం ఇస్తున్న వలన నీ దుఃఖం ఉంది, కానీ నువ్వు ఆశ్రయం ఇవ్వకపోతే దుఃఖం ఉండదు కదా. ఆ నేను ఎవడో తెలుసుకుంటే ఏమీ లేదు. ఎంత బ్యూటిఫుల్ టీచింగ్ చూడండి. శాంతి శాంతి శాంతి.